Mas aí, pô. विद्यानामन्तस्तिमिदमिहिरद्वीपनगरी जडानां चैतन्यस्तबकमकरान्दश्रुतिझरी दरिद्राणां चिन्तामणिगुणनिका जन्मजलधौ निमग्नानां दंष्ट्रामुररिपुवराहस्य भवति शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये वन्दे गुरुपदद्वन्द्वमवाङ्मानसगोचरम् रक्तशुक्लप्रभामिश्रमतर्क्यं त्रयीपुरं महः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं प्रयविनायं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरह कातर आजुहाव पुत्रेति तन्मयतया तरवोभिनेदुः तं सर्वभूतहृदयं मुनिम् आनतोऽस्मि निगमकल्पतरोर्गलितं फलं सुखमुखादमृतद्रवसंयुतं पिबत भागवतं रसमालयं मुहुर्हो रसिकाः भुवि भावुकाः ॐ क्लीं कृष्णाय गोविंदाय गोपीजनवल्लभाय नमः ॐ क्लीं कृष्णाय गोविंदाय गोपीजनवल्लभाय नमः ॐ क्लीं कृष्णाय गोविंदाय గోపీజనవల్లభాయ నమః. ఎంత తపస్సు చేసినా, ఎంత గొప్ప వంశంలో పుట్టినా తన తపశ్శక్తిని లోకశ్రేయస్సునకు వినియోగించని వారు ఎలా పతనమైపోతారో. భాగవతంలోని సప్తమస్కంధంలోని హిరణ్యకశిపుని చరిత్ర చెబుతున్నది. హిరణ్యకశిపుడు చేసినంత మహాతపస్సు ఎవడు చేయగలిగాడు? చేయలేడు. చేస్తే మన శరీరంలో ప్రాణం నిలబడదు. కానీ ఏం లాభం? ఆ తపశ్శక్తిని పూర్తిగా దుర్వినియోగం చేశాడు. నాయనా, లోకశ్రేయస్సు కోసం ఈ శక్తి వాడితే నీకు మృత్యువు ఉండదురా అని బ్రహ్మదేవుడు చెప్పినా వినిపించుకోలేదు. కాబట్టి శక్తి 10 మందికి ఉపయోగపడాలి. సరైన మార్గంలో ప్రవేశించిన శక్తి తనకి ఉపయోగపడుతుంది, లోకానికి ఉపయోగపడుతుంది, లేకపోతే దుర్వినియోగం అయిపోతుంది. అందుకే మహాభారతంలో విరాట పర్వంలో చాలా అద్భుతమైన పద్య రూపంలో మరొక సందేశం ఇచ్చాడు మహానుభావుడు తిక్కన గారు. ఉక్కీని మనంబు కీడు పరికించునే క్రొవ్విన చేటు తప్పునే అన్నాడు ఆయన. మానవలోకమందు విసుమానపు పీనుగు నిట్టిదాని నిందైనను కంటిమే అకట ఆరడి వమ్మయిపోయే దుర్జయంబైన బలంబు కాని తెరువై తనకిత్తరి తోడుగాదా. ఉక్కీని మనంబు కీడు పరికించుని క్రొవ్విన చేటు తప్పునే. ఎంతకంటే తేలిక ఎవరు చెప్పగలరండి? కీచకుడి శరీరం మాంసం ముద్ద అయిపోయింది, పిండి ముద్ద కింద కొట్టి పారేశాడు భీముడు. ఆ ముద్దను చూచి పౌరులు వాళ్లల్లో వాళ్ళు అనుకున్నారట, భూలోకంలో ఎంత విస్మయం కలిగించే ఆశ్చర్యం కలిగించే శరీరాన్ని మనం ఎక్కడైనా చూశామా? ప్రపంచంలో ఇటువంటి శరీరం ఎక్కడా కనపడదు, అంతలా ముద్దయిపోయింది. కాళ్ళేవి, చేతులేవి, కళ్ళేవి, కీళ్ళేవి, అసలు ఒళ్ళేది, అంతా కలిపి పిండి ముద్ద అయిపోయింది, చపాతీ ముద్ద అయిపోయింది. లక్ష ఒత్తులు నోములు చేసుకునేటప్పుడు ఒత్తులన్నీ కలిపి ముద్ద చేస్తే ఎలా ఉందో అలా ఉన్నాడు వాడు. ఎంత బలం వాడిది! దుర్జయంబైన బలంబు, ఎవ్వరూ వాడిని జయించలేరట, అంత గొప్ప బలం కీచకుడిది. కానీ కేవలం ద్రౌపది వెంటబడ్డాడు, ఆవిడ వద్దు మొర్రు అంటే వినిపించుకోకుండా తన్నాడు, జుట్టుపుచ్చుకు లాగాడు. అంత బలం వాడికి సమయానికి ఉపయోగపడలేదు, భీముడి చేతిలో పచ్చడి ముద్ద అయిపోయాడు. మూర్ఖుడు ఉంటాడే, వాడు ఎవడు చెప్పినా వినడు, వాడు ఏమనుకుంటే అదే చేస్తాడు. అటువంటి వాడిని ఉక్కీయుడు అంటారు. ఉక్కీయుడు అంటే పరమ మూర్ఖుడు అన్నమాట. ఉదాహరణకి పలానా కారణం చేత నీకు ఈ రోగం వచ్చిందంటే అబ్బాయి లేదు నాకు ఎప్పుడు రాదు ఎందుకు వచ్చిందంటాడు. ఒరే నువ్వు పడుకుంటే మంచిదినంటే అబ్బాయి నేను పడుకోనంటాడు. కొన్ని అన్నం తినంటే తిన్నంటాడు, లేచి నిలబడంటే నిలబడినంటాడు. ఏం చెప్పండి మీరు, వాడి మనస్సులో ఏదో ఒక అభిప్రాయం తప్ప ఇక ఏ శాస్త్రం ఏ గురువు ఎవరు. ప్రళయంలో నిండిపోయింది. ఆ ప్రళయకాలంలో శ్రీ మహావిష్ణువు నీ మీద వేశాడు, అది వేస్తే నువ్వు బూడిదైపోతావు, నాలో సగం నువ్వు, నువ్వు బూడిదైతే నేను ఊరుకుంటానా? అందుకే లేచి నిలబడ్డాను, నేను యుద్ధం చేయలేదు, నిలబడ్డా. నేనేం చేయను, హఠాత్తుగా రథం మీద కొంచెం నడుము పెడికినట్టు పెడికి అలా పైకి లేచాను అనుకో. లేచినప్పుడు అస్త్రం నాకు తగిలింది, దాని కర్మగాని మెడలో దండ అయిపోయింది, నేనేం చేయను? నేను ఏమన్నా కావాలని బాణం వేశానా? పోనీ ఏమన్నా కొరడాకర్ అడ్డం పెట్టానా? లేచి నిలబడకూడదా? ఏ ఫ్లైట్లో పనిచేయారు, డ్రైవ్ చేస్తున్నారు, ఫ్లైట్లో ప్రయాణం చేస్తున్నామండి, 24 గంటలు కూర్చుంటాం ఏంటి? ఏదో వాడు బెల్ట్ పెట్టుకోండి అని సంకేతం ఇచ్చినప్పుడు పెట్టుకుంటాం, ఒత్తప్పుడు బాత్రూములకు వెళ్ళరా, కాసేపు వాకింగ్కి వెళ్ళరా, ఏమంటే చెప్పనే 15 గంటల ప్రయాణం చేస్తున్నప్పుడు అప్పుడప్పుడు అటు ఇటు తిరుగుతున్నారా? అలాగే నేను కూడా రథంలో కూర్చుని కాళ్ళు కొంచెం లాగి నిలబడ్డా, నిలబడితే ఆ అస్త్రం వచ్చి తగిలింది, అది పూలమాల అయిపోయింది. అయ్యింది ఏదో అయ్యింది, ఈ మూర్ఖుడు అంత అస్త్రం వ్యర్థమైపోవడంతో ఏం చెయ్యాలో తెలియక వెర్రిమొహం వేసి కూర్చుని ఉన్నాడు. వేసేయి వీణ్ అన్నట్ట. వెంటనే భగదత్తుడు ఆ అర్జునుడి మీదకి చూడండి, వాలిక దొడ్డనారసము వజ్రము శైలము దాకు బాణ విద్య లసితుండు క్రీ. ఈ బాణం వజ్రాయుధం కొండం తాకినట్టుగా తాకిందిట, వజ్రం దెబ్బకి కొండలు పగిలిపోతాయి, ఈ బాణం వజ్రంలో ఉంది పడిపోయిందిట, దెబ్బకి చచ్చిపోయింది. ఈలోపు ఇంకో బాణంతో అర్ధచంద్రాకారంలో ఉన్న బాణంతో అర్జునుడు భగదత్తుడి తల నరికి అవతల పారవేశాడు. ఇటువంటివి నేను ఉదాహరణన్నీ పరమశయోగం చేయక పిచ్చి పనులు చేసి పాపాత్ముల వెంట వెళ్ళి దుర్వినియోగం చేసి చచ్చిపోయారు వాళ్ళు. కాబట్టి అన్నిటికంటే శక్తి ఉండడమే చంపండి ప్రేమ ఈ పాటలు పాడుకోవడానికి కాదు. ఇది సద్వినియోగం చేసుకుని చదవడానికి, 10 మందిని బాగు చేయడానికి, భాగవతం చదవడానికి. మనకి ధనమిచ్చింది, కష్టపడి సంపాదించాలట. మంచి పనులు ఖర్చు పెట్టేటప్పుడు రేపు ఉండనేమో అని అనుకుని కూడా ఖర్చు పెట్టాలట. మంచి పనులకి డబ్బులు ఎప్పుడు వాటికి ఖర్చు పెట్టాలి. తాగి తందనాలు అడ్డానికి ఖర్చు పెడితే ఉపయోగం ఉంది? ఇదిగో భాగవత సప్తాహానికి ఖర్చు పెట్టు, 10 కోట్లు సంపాదించు, అందులో 10 లక్షలు ఖర్చు పెట్టు ఓ భాగవత సప్తాహానికి, 100. ఆ కష్టపడిన దాంట్లోంచి ఇష్టపడి శిష్ట కార్యాలకి విశిష్ట కార్యాలకి వాడు, అప్పుడు నీ జీవితం బాగుపడుతుంది. లేకపోతే హిరణ్యకశిపుడు ఇక్కడ ఏ స్త్రీలకి ఏ విధమైన అపచారం చేస్తాడో తెలియదు. ప్రపంచమంతా అల్లకల్లోలమంత వివిధ ప్రాణి లలాట లేఖన మహావిద్యాను సంధాత రక్షించు రక్షించు, మమ్మల్ని ఎవరు కాపాడతారు, ఎన్నడు మాకు దిక్కు కలదు అన్నారు వాళ్ళు. అప్పుడు భగవంతుడైన వాసుదేవుణ్ణి మనందరం శరణు కోరుదాం అన్నాడు బ్రహ్మ. వాళ్ళంతా నారాయణ అని ప్రార్థిస్తే ఆయన కనపడలేదండోయ్, కనపడలేదు సరిగదా, వినపడ్డాడు అంటే మాటలు వినిపించాడు. నాయనలారా నాకు అన్నీ తెలుసు, తెలిసినా ప్రస్తుతానికి ఏమీ చెయ్యలేను. వేదో దత్త వర ప్రసాద గరిమల్ వీడిల్ తవాడై మిమున్ బాధం పెట్టుచునున్నవాడని మదిన్ భావింతు. భావించినే సాధ్యం పొందరిగాదుగా ఉన్న కడును సైరించితిన్ మేధటన్ సాధింతున్ సురలార నేడు చనుడా శంకింపమీకేటికిన్. బ్రహ్మదేవుడిచ్చిన వరాలతో గర్వించి వీడింత గొప్పవాడై పరాక్రమవంతుడై మిమ్మల్ని బాధ పెడుతున్నాడని నాకు తెలుసు. అయినా మీ బాధలు చూడడమే తప్ప ప్రస్తుతం నేనేమీ చేయలేను. కారణం, వాడి పాపం పండాలి, వాడి పుణ్యం నశించిపోవాలి, వాడు ఎంతో కష్టపడి సంపాదించిన తపశ్శక్తి అంతా పాపపు పొరులతో దుర్వినియోగం అయి పాడైపోవాలి. పాపం బాగా పెరిగినప్పుడే నేను వచ్చి శిక్షిస్తాను. మనం నవ్వుతూ చేసిన పాపాలన్నీ వార్ధక్యంలో అనుభవించడం లేదా? యవ్వనంలో పిచ్చి పనులు చేసి అందరినీ ద్వేషించి చేసిన పాపాలన్నీ రోగాల రూపంలో అనుభవిస్తూ అంటండి. పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ బాధతే. ఈ జన్మలో మనకు వచ్చే రోగాలన్నీ ఎవ్వరూ మనకివ్వలేదు, మనం చేసిన పాపములే ఈ వ్యాధి రూపంలో బాధిస్తున్నాయి. నా కాళ్ళు పనిచేయటం లేదు, నా కళ్ళు పనిచేయటం లేదు, ముఖమంతా వికృతం అయిపోతుంది, అన్ని రకాలుగా పాడైపోతున్నాను అని నువ్వు వాళ్ళు అనుకుంటున్నావు అంటే దానికి గల కారణం ఏమిటి? ఇవాళ నువ్వు ఎంతో గొప్పవాడు ఇవ్వవచ్చు, వన్స్ అపాన్ ఏ టైం నువ్వు చేసిన పాపం ఒకటి ఉన్నది. నీ పూర్వజన్మలో, పూర్వజన్మ అంటే కేవలం పూర్వజన్మే కాదు, ఆ జన్మే కాక ఈ జన్మలో 10 ఏళ్ల క్రితం చేసిన పాపాలు ఇప్పుడు అనుభవిస్తాం. అదే దశ తిరగడం అంటే. 10 ఏళ్ల క్రితం నువ్వు చేసిన పుణ్యపాపాలు తర్వాత 10 ఏళ్లలో అనుభవిస్తావు. ఈ 10 ఏళ్లలో మళ్ళీ మనం చేసే పుణ్యపాపాలు రాబోయే 10 ఏళ్లలో అనుభవిస్తాం. ఎప్పటికప్పుడు ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి మన జాతకాలు అందుకే మారిపోతూ ఉంటాయి. అందుకని ఒళ్ళు దగ్గర పెట్టుకు చూడండి. నేను మీకు ఒక చిన్న రహస్యం చెబుతాను. మేము 1998 నుంచి 2003 మధ్యలో, అంటే 5 సంవత్సరాల కాలంలో, బహుశా అన్నిసార్లు ద్వారకా తిరుమలకి పాదయాత్రకి మానవమత్తుడు వెళ్ళలేడు. మానవమత్తుడు వెళ్ళలేడని ఎందుకనంటే భక్తులు ఎవరైనా వెళ్ళొచ్చు కాక. నాతో పాటు ఒక 40-50 మంది శిష్యులు మొదట్లో తయారయ్యారు. ఒకసారి అయితే 3000 మందితో వెళ్ళాం. దారి పొడుగుతో అదో పండగ, దారి పొడుగుతో మజ్జిగలు, పాలు, టిఫిన్లు, భోజనాలు కూడా భక్తులు ఏర్పాటు చేశారు. అవన్నీ పక్కన పెడితే దాదాపు 108 సార్లు ఒక 5 ఏళ్లలో వెళ్ళామండి. 108 సార్లు అప్పుడెందుకు కొట్టేశారో తెలియదు మీరు, ఇంకా అసలు చెప్పవలసి చెప్పలేదు. నీ మొహం ఊరుకోనే కాదు కాదు, 108 సార్లు వెళ్ళేందుకు కొట్టారులేండి. సరే, చెప్పొచ్చేది ఏంటంటే, ఆనాటికి 98 నాటికి నాకు కారు డ్రైవింగ్ వచ్చు కానీ కారు లేదు. ప్రతిరోజు కాలేజీలో లెక్చరర్గా పనిచేసేవాడిని కనుక లెక్చరర్గా పనిచేయడం ఒక ఎత్తు. 4 గంటకి కాలేజీ అయిపోతుంది. సాయంత్రం 6 గంటల నుంచి 8 గంటల దాకా అంబికా దర్బార్ భక్తి మా కృష్ణ గారు నాకు పరమభక్తుడు, శిష్యుడు కదా, అందుకని ఆయనేమో పురాణం చెప్పించేవారు, పురాణం చెప్పేవాడిని. కాబట్టి కాలేజీ నుంచి రావడం, 6 to 8 ఏమో ఉపన్యాసం చెప్పడం. ఉపన్యాసం అయ్యాక ఇంటికి వెళ్ళి భోజనం చేసి 9:30 బయలుదేరేవాళ్ళం. బయలుదేరితే తెల్లవారుజామున 4 గంటలలోపు 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న ద్వారకా తిరుమలకి వెళ్ళిపోయి మొదటి దర్శనం చేసుకుని మళ్ళీ ఇంటికి వచ్చి కాలేజీకి వెళ్ళాలి. ఉద్యోగం తప్పదు కదా, లీవులు లేవు కదా, అందువల్ల మళ్ళీ ఉద్యోగానికి వెళ్ళేవాడిని. ఉద్యోగానికి వెళ్ళిన తర్వాత పోనీ ఇలా పురాణం విన్నట్టుగా వింటే నిద్రపోవచ్చాయి, అక్కడ మళ్ళీ పాఠం చెప్పాలి. ఆ పాఠం కూడా గురువుగారు వచనం కింద పద్యం చదివితే ఒప్పుకునేవారు కదా శిష్యులు. అలవాటు పడిపోయి, గురువుగారు మీరు అందరిలాగా పద్యం సురుచిర సుందరోచ్చల సుశోభిత వాక్చుతులను వల్ల అద్భుతం చెబితే మాకు నచ్చదండి, పద్యం పద్యం కింద పాడండి అని దొంపదించేవారు. కాబట్టి అది చేసేవాళ్ళం. ఇలా ఇష్టపడి వారానికి 2-3 సార్లు ఎప్పుడన్నా అదృష్టం బాగుంటే శనివారం బయలుదేరితే ఆదివారం సెలవు కనుక ఆయన మర్నాడు పాఠం ఉండదు కనుక కుంభకర్ణుళ్ళు అందరూ వేసేవారు, కే కర్ణ అన్నట్టుగా నిద్ర వేసేవారు. ఇదంతా ఎందుకు చెప్తున్నారు గురువుగారు అనుకుంటారు? ఒక రోజున మేము బయలుదేరాం. అది వర్షాకాలం, శ్రావణ మాసం, భయంకరమైన కుంభవృష్టి. ఆ వర్షంలో కాళ్ళ మీద నుంచి పావులు వెళ్ళిపోతున్నాయి, తేళ్ళు ఉండేవి. ఆ రూట్ చాలా భయంకరంగా ఉంటుంది. ఆ మార్గంలో అలా వెళ్ళిపోతూ ఉంటే ఇంతలో ఒకడు కారు మీద రయ్యని వెళ్ళిపోయాడు, మారుతి కారులో. ఆ నీళ్లు జామ్మని వచ్చి నా ముఖం మీద, పక్కవాడి మీద కొట్టేశాయి. వెంటనే పక్కవాడు గురువుగారు చూశారు ఎంత ర్యాష్గా వెళ్ళాడు అంటే, నేనన్నాను హాస్యానికి, ఇన్ని కారులు ఉన్నాయి ప్రపంచంలో, ఒక్కొక్కడికి ఒక కారు రాకపోతుందా, మన పేరు మీద రిజిస్టర్ అవ్వకపోతుందా అన్నానండి. ఇంతే,
ద్వారకా తిరుమల పెడుతున్నప్పుడు ఒక్క కారైనా మీ పేర్ల మీద రిజిస్టర్ అవ్వకపోతుంది, అప్పుడు మీరు ఎక్కండి కారులో, వాడు ఎవడ మీద పడ్డం ఎందుకు అన్నాను హాస్యానికి. టక్కన నెలవాళ్ళు తిరగకుండా మొట్టమొదట మాతో పాటు తిప్పాబట్ల పడిగారన్నాయని వచ్చేవాడు, ఆయనకు కారు వచ్చేసింది. అందరికీ వచ్చేసిందిలేండి, ఆల్మోస్ట్ అలా బ్యాచ్లో వచ్చిన వాళ్ళందరికీ. వాళ్ళకి మతిపోయింది, 6 నెలలు తిరగలేదు అందరూ మీరు అన్నట్టే ఎలా వచ్చిందండి అంటే, భగవంతుని దగ్గరికి వెడుతున్నప్పుడు ఆ పుణ్యం పండింది, పండాలి సమయానికి. 98 నుంచి పెడితే 2003 కార్లు వచ్చాయంటే ఈ 5 ఏళ్ళు వీళ్ళు నడిచి వెళ్ళినటువంటి పుణ్యం 5 ఏళ్ల తర్వాత వాళ్ళకి ఉపయోగపడింది. అలాగే పుణ్యమే కాదు పాపం కూడా అంతే, మీరు చేసింది ఏది వ్యర్థం కాదు. ఇవాళ పారాయణ చేసి, పారాయణ చేసిన వెంటనే పెళ్ళవలేదు ఏంటంటే వెంటనే వచ్చేస్తుందా? ముందే వేస్తే ఎవరికో కానీ మోషన్స్ అయ్యనుకోండి, ట్యాబ్లెట్ వేస్తే ఓ పూట అంటే నిద్రపోయి కాస్త మజ్జిగానే తింటే మన్నాటికి సెట్ అవుతుంది. వేసి వేయగానే తగ్గలేదే అంటే మందులు లోపలికి వెళ్ళాలా, పనిచేయాలా? కాబట్టి ఏ మందైనా మెడిసిన్ కొంచెం పనిచేయాలి, దానికి కొంచెం టైం ఇవ్వాలి, ప్రతిదానికి కొంచెం టైం ఇవ్వాలి. పుణ్యమైనా పాపమైనా క్రమక్రమంగా ఫలిస్తాయి, కొంచెం కష్టపడాలి, పారాయణ చెయ్యాలి. చెయ్యగా చేయగా ఈ పూర్వ పాపం పోతుందన్నమాట. అందులో కొన్ని పెద్ద పాపాలు ఉంటాయి, వాటికి ఇంకా ఎక్కువ కాలం కృషి చెయ్యాలి. అత్యుత్కటై పుణ్యపాపై యహైవ ఫలమస్సునుతే, బాగా ఎక్కువగా చేసిన పుణ్యపాపములు ఇక్కడే అనుభవిస్తా అంట. ఎక్కడికి వెళ్ళాం, బాగా ఎక్కువగా పుణ్యం చెయ్యండి లేక బాగా ఎక్కువ పాపం చెయ్యండి, అది నరకంలో అనుభవించాం స్వర్గంలో అనుభవించాం, భూమి మీద అనుభవించి వెళ్ళిపోతాం. అందుకని ఎక్కువ పుణ్యం చేస్తే మహాసుఖాలు అనుభవిస్తారు. తీరా చక్కగా కేదారం వెళ్ళేటప్పుడు హెలికాప్టర్ పనిచేస్తుంది. అదే ఎక్కువ పాపం ఉందనుకోండి కర్మగాలి, లేదా శివుడి పరీక్ష సరిగ్గా కిందకి దిగుదాం అనుకున్నప్పుడు హెలికాప్టర్ వస్తుంది అంటాడు వాడు, రాదు చచ్చరికి నడుస్తాడు వాడు. కాబట్టి ఏదైనా అత్యుత్కట పుణ్యపాపములు ఇక్కడ అనుభవించక తప్పదు, ఇది తెలుసుకుని ఉండాలి. వీడు పుణ్యం చేశాడు, తపస్సు చేశాడు, 100 ఏళ్ళు ఆ తపఫలితం అనుభవిస్తున్నాడు, అదంతా మహాపాపాలు చేయడం వల్ల నశిస్తుంది. అప్పుడు వస్తాను, అప్పుడు వాణ్ణి సాధిస్తాను, అప్పటిదాకా నన్ను బాధపెట్టక, వాడు బాధపెడుతున్నా అనుభవించండి, తప్పదు మరి. 4 దెబ్బలు తినక తప్పదు. 5 ఏళ్ళు కనుక్కున్నామండి దరిద్రుణ్ణి, ఏమన్నా ఏ వాడు పెట్టే బాధలు అనుభవించక తప్పదు. ఏం చేస్తాం మరి, ఎన్నుకునేటప్పుడు వెనక ముందు చూసుకోవద్దేంటి, మా వాడు వేసి పారేసాం, ఇప్పుడు అనుభవిస్తాం. కాబట్టి వేసేటప్పుడు కాస్త మీ హృదయ పద్మాన్ని తట్టండి, మీ హృదయ కమలాన్ని కొంచెం తట్టి దాన్ని వికసింపజేయండి, బాగుపడతాం. మీ హృదయ కమలం చెప్పినట్టు వినకపోతే ఆ తర్వాత మలమే మిగులుతుంది కాబోయి. కాబట్టి జాగ్రత్తగా ఉండకపోతే భవిష్యత్ ఎలా ఉంటుంది అనేది కొంచెం అందరం గ్రహించవలసిందే అని నేను అనలేదు, వ్యాసుడు చెప్పాడు. మళ్ళీ నా మీద పడకండి, ఇదంతా వ్యాసుని మాట, నేను చెబుతున్నాను ఊరికి. నాయనలారా, ప్రస్తుతానికి మీరు వెళ్ళి రండి, నేను పాపాత్ముల్ని శిక్షించడానికి ఇంట్లోనే ఒక ముసలం సృష్టిస్తాను. వీడింట్లో ఆల్రెడీ తయారవుతున్నాడు ఒకడు, కన్న కొడుకు శమధమ సంపన్నుడు నిర్వైరుడనక ప్రహ్లాదునిపై వాడన్నడలుగు. వాడికి ఒక కొడుకు ఉన్నాడు, అతని పేరు ప్రహ్లాదుడు. ఆయన ఇంద్రియ నిగ్రహం కలిగిన వాడు, బాహ్యేంద్రియ నిగ్రహం కలిగిన వాడు, అంతరింద్రియ నిగ్రహం కలిగిన వాడు. ఈ విధంగా బయట లోపల కూడా పవిత్రుడు అతడు. ఆ మహాత్ముడు ఎవరి మీద వైరం వహించడు, అటువంటి వాడి మీద వీడు కోపగిస్తాడు. ఏనాడు కొడుకు మీద వీడికి కోపం వస్తుందో అక్కడి నుంచి వీడికి పతనం మొదలు, చావు తప్పదు. అమ్మయ్య అనుకున్నారట దేవతలు, పోన్లే 2 రోజులు పోయాకైనా 3 రోజులు పోయిన తర్వాతైనా మనకి భగవంతుని ఆశీస్సుల వల్ల కష్టాలు తొలగిపోతాయని సంతోషించి ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయారు. ఇదిగో ఈ హిరణ్యకశిపుడు చేసిన పాపాలన్నీ నీకవని నారదుడు చెప్పాడండి. సాధారణంగా నారదుడు నారాయణ స్మరణ తప్ప ఇంక ఏ స్మరణ చేయడా? ఆ నారదుణ్ణి, తుంబురుణ్ణి, విశ్వావసుణ్ణి పిలిచేట. ఎవరు? హిరణ్యకశిపుడు. నారద, నీ మహతి అనే వీణ మీటి నా మీద పాటలు పాడవాయి అన్నాడు. ఇప్పుడు ఎంత కష్టం అండి ఇది, ఏదో భగవంతుని మీద పాడతాడు ఆయన, హిరణ్యకశిపుడి మీద పాడాలట. సంస్కృతంలో విశ్వావసుడు అని కూడా అన్నాడు, కానీ ఎందుకో పోతన గారు తెలుగులో నేను తుంబురుడు అని మాత్రమే వాడాడు. కొన్ని కారణాలు ఉంటాయి వాళ్ళకి కారణాలు. హాలాపాన విజృంభమాన మద గర్వాతీతుడయ్యుండగా లీలోద్యాన లతా వితానములలో లీలావతి యుక్తుడై కేళిందేలగా
కేళిల్దేలగా నేను తుంబురుడు సంగీత ప్రసంగంబులన్ వాలాయంబు కరంగజేయుదుము దైవద్వేషి నుర్వీశ్వర.
నాయన ధర్మరాజా నా కర్మ కాలింది అన్నాడు నారదుడు. ఇదంతా నారదుడు ధర్మరాజుకు చెబుతున్నాడని, శుకుడేమో పరీక్షితుకు చెబుతున్నాడని, ఈ అభినవ శుకుడు మీకు చెబుతున్నాడని మళ్ళీ మర్చిపోకూడదు. తెగతాగి లీలావతితో పాటు తాగి తందనాలు ఆడేవట, మంచి ఉద్యానవనాల్లో తిరిగేవట. తిరిగి ఘాటైన వాసన అన్నాడు అండోయ్, మధుగంధినా అన్నారు చూడండి ఒకసారి మూలంలో. ఆ తాగిన మద్యం మంచి ఘుమఘుమలాడేదట, అంటే వాడు చీప్పు లిక్కర్స్ తాగడం, కొంచెం మంచి బ్రాండెడే తాగుతాడు. అదేమో ఒక రకమైన ఘుమఘుమలు ఆడుతోందట. ఆ ఘాటైన మద్యం యొక్క మత్తుని మేము పీల్చాం మా కర్మగారి. వాడు తాగిన వాడు ఎదురుకుండా కూర్చుని పాడండి అనగానే లీలావతితో తిరుగుతున్న వాడిని కూర్చోబెట్టి, నేను తుంగురుడు మా సంగీత ప్రసంగాలతో వాడి మనస్సుని కరిగించాం, వాడి మీద పాటలు పాడాం, అక్కడే మేము టెక్నిక్ చేసామన్నాడు ఆయన. కొంచెం జాగ్రత్తగా వినాలి, నారదుడు ఎట్టి పరిస్థితుల్లో విష్ణువుని తప్ప ఎవరిని పొగడ్డు. ఇప్పుడు హిరణ్యకశిపుడిని పొగడాలి. అప్పుడేం చేశాడు ఆయన, సమస్త లోకాలకి ప్రభు అధీశ్వర, నీవు తప్ప ఈ ప్రపంచానికి దిక్కెవరు, నువ్వు తలుచుకుంటే ఈ జగత్తంతా క్షణంలో అణువు అయిపోతుంది, అణువు మేరు అవుతుంది, నువ్వే భగవంతుడివి అన్నాడు. ఇందులో ఎవరి పేరన్నా ఉందా? కానీ ఇందులో అంతరార్థం మళ్ళీ ఎవరు కనపడతారు? విష్ణువే కనపడతాడు. అలా పొగడాలట, అది కవుల యొక్క గొప్పతనం అన్నారు. మీకు ఇంకో విశేషం చెప్పాలి ఇక్కడ. తెనాలి రామకృష్ణుడు అంత చమత్కారం ఎవరు ఉండరు కదా. ఆయన తిరుమలరాయలు అని ఒక ఆయన దగ్గరికి వెళ్ళాడు. తిరుమలరాయలు శ్రీకృష్ణదేవరాయలకి మేనల్లుడు, ఆయనకు ఒక్క కన్య ఉండేదట, కర్మయుద్ధంలో కన్ను పోయింది. ఆయన చీటికి మాటికి నా మీద పద్యం చెప్పు అన్నాడు. రామకృష్ణుడికి పద్యం చెప్పడం ఇష్టం లేదు, వాడు బతిమాలు డబ్బిస్తానంటే పద్యం చెప్పేట. అన్నాతి కూడ హరుడవే, నీ భార్య పక్కనుంటే తిరుమలరాయ నువ్వు శివుడివి అన్నట్ట. అంటే అర్థం ఏమిటి, మీ ఆవిడికి రెండు కళ్ళు, నీ ఒక్క నేరం ఒంటికన్నాడా, మీ ఆవిడ పక్కనుంటే నువ్వు మూడు కళ్ళు కలిగిన శివుడివిట. అన్నాతి కూడా హరుడవే, అన్నాతిని కూడా కొన్న అసుర గురుడవే, నీ భార్య పక్కన లేకపోతే శుక్రాచార్యుడివి. శుక్రాచార్యుడు టింగ్ ఒకటే కన్ను. ఇందులో ఏం కవిత్వం లేదు నిజానికి. అన్నా తిరుమలరాయ కన్నొక్కటి మిగిలి గాని కౌరవపతివే. నాయన తిరుమలరాయ రెండో కన్నోటి మిగిలింది, అది కూడా పోతే కౌరవపతివి అంటే ధృతరాష్ట్రుడివి. అబ్బా అసురు గురుడు శివుడు కౌరవపతి అన్నాడు. ఎవరక్కడ 1116 బంగారు కాసులు ఇవ్వండి అన్నట్టు ఆయన. ఇది టెక్నిక్, అంటే పొగడరు పొగిడినట్టు కనబడతారు. అందుకే కవులు పొగిడారంటే చాలా డేంజర్, ఎలా పొగిడారో తెలుసుకోవాలి. ఇప్పుడు నారదుడి పొగడతలా ఉంది. ఈ అద్భుతమైన భాగవత సారాంశం ఎరిగినవాడు వ్యవహారంలో నాస్తికుడు, కానీ అంతర్లీనంగా ఆస్తికుడు ఆరుద్ర అనిపిస్తుంది అన్నమాట. అద్భుతంగా రాశాడు కదండి చంచులక్ష్మిలో నారదుడు హిరణ్యకశిపుడిని పొగడాలి. మనకి సంస్కృతం అర్థం కాదు కనుక తెలుగులో అందమైన పాట రాశాడు ఆరుద్ర. ఏడేడు లోకాల ఏలిక, ఏడేడు లోకాల ఏలిక, నీపైన పాడగా చాలదొక నాలుక, నీవు తలచిన చాలు మేరువే అణువు, నీ చేతిలో కలదు అందరి పరువు, మహిమన్న నీదేనులే, ఏమైన దైవమన నీవేనులే. ఏడేడు లోకాలను పరిపాలించే ప్రభు, నీ మీద పాడడానికి ఒక నాలిక సరిపోదు, నీవు తలుచుకుంటే మేరు పర్వతం చిన్న పెసరు అణువు అయిపోతుంది, నీ చేతిలో అందరి పరువు ఉంది, మహిమంటే నీదే, దేవుడంటే నువ్వే. ఈయన మనస్సులో విష్ణువు కనపడుతున్నాడు, కానీ ఎదురుగుండా ఉన్న హిరణ్యకశిపుడు ఏం పాడేసావు నా మీద, ఎవరక్కడ, వెళ్ళేటప్పుడు మా స్పెషల్ బ్రాండ్ ఓ సీసా ఆయనకి ఇవ్వండి అన్నాడు. వాడు వాడేస్తాడు, మరి ఎవరి దగ్గర ఉంటే తీస్తాడు. ఆ విధంగా నారదుడు చెప్పుకున్న బాధ, నేను కూడా నా కర్మగారి వాడిని పొగిడాను అన్నాడు. అప్పుడప్పుడు మేము కూడా అలా పొగడాల్సి వస్తుందండో, తప్పదు కాలప్రభావం. ఇప్పుడు ఎవరైనా వచ్చి రాజకీయ నాయకుడు దండం పెడితే దీవిస్తాం, అప్పుడు నువ్వు రాజకీయ పార్టీలో చేరేవా అని అర్థం మమ్మల్ని. ఇదిగో నారదుడి పరిస్థితి మాది కూడా. కానీ అంతర్లీనంగా ఏ వ్యక్తి మీద మాకు రాగము ద్వేషము రెండు ఉండవు, మా మనస్సులో పరమాత్మే ఉంటాడన్నమాట. ఈ హిరణ్యకశిపుడికి నలుగురు కొడుకులు పుట్టారు, ప్రహ్లాదుడు, అనుహ్లాదుడు, ఆహ్లాదుడు, హ్లాదుడు. అందులో మొట్టమొదటివాడు పెద్ద కొడుకు ప్రహ్లాదుడు అన్నమాట. మహాత్ముడు ఆయన, పూర్వజన్మ సుకృతం వల్ల హరిభక్తితో పుట్టినటువంటి వాడు ఆయన. ఆత్మవత్ సర్వభూతాని, సమస్త ప్రాణులను తనను చూసుకున్నట్టు చూసుకుంటాడు ఆయన. ఎవరైనా తనను చూసుకున్నట్టు ఇతరులు ఎందుకు చూస్తారండి? మనకి గారి, పక్కవాడికి ఎండిపోయిన రొట్టి, అన్నమైతేనేమిరా మరి సున్నమైతేనేమిరా, అయినా నా పాడు పొట్టకి అన్నమే వేస్తానరా, మీ అందరికీ మాత్రం సున్నం వేస్తానరా అన్నట్ట. కబుర్లు చాలామంది చెబుతారు, కానీ ఇతరులను తనను చూసుకున్నట్టుగా చూసుకోవడం చాలా కష్టం. తనకి పాయసం, పక్కవాడికి ఆయాసం, తనకి పెరుగు, పక్కవాడికి నీళ్ళ మజ్జిగ, ఇలాంటి వాళ్ళే లోకంలో ఎక్కువగా ఉంటారు. అసలు ఇంటికి రమ్మని పిలిచేవాళ్లే లేరు ఇవాళ అనుకోండి. పొరపాటును కూడా ఏదో మీరు భక్తులు కాబట్టి గురువుగారు రెండని బతిమాలుతున్నారు తప్ప చాలా చోట్ల బంధువులు ఎవరు వాడు పిలవరు. ఎవడి స్వార్థం వాడిది, నేను, నా కుటుంబం, మేము, మా బతుకు, ఏదన్నా ఇద్దరు కలిస్తే అంతసేపు తన పిల్లలు పొగుడుకోవడమే కానీ పక్కవాడు పోవడం, నీ పిల్లవాడు గొప్పవాడని ఎంతమంది పొగుడుతారు? కాబట్టి ఈ స్వార్థం ఉంటుంది. కానీ పరమాత్ముడి యొక్క భక్తి కలిగిన ప్రహ్లాదుడు ప్రతి ప్రాణిలో తననే చూసుకునేవాడు. అందువల్ల ఆయనకి ఎవరి మీద ద్వేషం లేదు. అందరిలో పరమాత్మని చూసేవాట ఆయన. తనయందు అఖిల భూతములందు ఒక భంగి సమహితత్వంబున జరగువాడు. కన్నుదోయికి అన్యకాంతలడ్డంబైన మాతృభావన చేసి మరలువాడు. అంకిల్చి తనలోన అఖిల ప్రపంచంబు శ్రీ విష్ణుమయమని చెలగువాడు. మాతృగర్భము సొచ్చి మన్నది మొదలుగా చిత్తమచ్చుతు మీద చేర్చువాడు. దైవతములంచు గురువుల తలచువాడు. లీలలందును బొంకులు లేనివాడు. సఖుల యడ సోదర స్థితి జరపువాడు. లలిత మర్యాదుడైన ప్రహ్లాదుడు సకల ప్రాణులలోనూ పరమాత్మను చూసినవాడు ఆయన. ఒకే విధానమైన హితభావంతో ఉండేవాట. ఎవరి మీద ద్వేషం లేదు, రాగం లేదు. సమహితత్వంతో ఉండడం చాలా కష్టం. ఒకటి, అందరినీ సమానమైన హితభావంతో చూశాడని ఒక అర్థం. సమ అనేదానికి ఉపనిషత్తుల్లో పరబ్రహ్మమని అర్థం. సమబ్రహ్మేతి విజానాత్. సమ అంటే పరబ్రహ్మ, అంటే ప్రతి ప్రాణిలో ఆయనకి పరమాత్మే కనబడ్డాడు. సర్వం కల్విదం బ్రహ్మ అనే ఉపనిషద్వాక్యాన్ని అందరికీ చాటాడు ఆయన. తల్లి కడుపులో ప్రవేశించినప్పటి నుంచి ఇప్పటి వరకు తన హృదయం భగవంతుడైన వాసుదేవుని మీద మాత్రమే చేర్చాడు. తల్లి కడుపులో ఉండగా భగవద్భక్తి నేర్చుకున్నట్టు ఆయన. అదే గురుభక్తి యొక్క అనుగ్రహం అనుకోండి, గురుదేవుడి యొక్క అనుగ్రహం వల్ల కడుపులో ఉండగానే హృదయం వాసుదేవుడి మీద చేర్చాడు. ఎప్పుడు ఈ ప్రపంచమంతా విష్ణుమయం అని మనస్సులో భావించి ఆనందంతో ఎగిరి గంతులేసి తాండవమాడేవట, ఆయనకి ప్రపంచమంతా విష్ణువు కింద కనపడ్డాడు. పరస్త్రీలు కనపడితే తల్లి అని రెండు చేతులు జోడించి నమస్కరించి వెళ్ళిపోయేవాడు. గురువులు దైవములు అని భావించేవట. మా గురువుగారు దేవుడు అనేవట. స్నేహితుల్ని సోదరుల్లో చూసేవాడు. ఇప్పుడు సోదరులే కొడుకు చచ్చిపోతున్నారు అనుకోండి, కాబట్టి ఆ మాట అనడానికి లేదు. కానీ పూర్వం సోదరులు అంటే ఐకమత్యంతో ఉండేవారండి. కౌరవులు ఎంత దుర్మార్గులైనా దుర్యోధనుడి మాట ఎవరన్నా 99 మందిలో ఒక్కడు కాదన్నాడా. దుశ్శాసనుడు దుర్యోధనుడు వచ్చి నువ్వు పట్టాభిషేకం చేసుకో, నేను ప్రాయోపవేశం చేసి చచ్చిపోతానంటే అన్నయ్య నువ్వు లేకపోతే నాకు ఈ రాజ్యం శ్మశానం, నేను చచ్చిపోతానన్నాడు తప్ప దుశ్శాసనుడు. ఐసర మధ్య నాకు రాజ్యం కావాలన్నా అంటే అంత పాపాత్ములైనా వాళ్ళు అన్నదములైకమత్యంతో ఉన్నారు. ఇక పాండవుల సంగతి చెప్పక్కర్లా, రాముడు లక్ష్మణుడు భరతుడు శత్రుఘ్నుడు ఎలా ఉన్నాడో చెప్పక్కర్లా, మీలాంటి పుణ్యాత్ముల సంగతి చెప్పక్కర్లా. అన్నదమ్ముల ఐకమత్యం అంటే ఏమిటో, అక్కచెల్లెళ్ళ ఐకమత్యం ఏమిటో మీ భక్తుల దగ్గరే చూసి నేర్చుకోవాలి, అంత గొప్పవాళ్ళు మీరు అనుకుంటున్నాను. కాబట్టి సాధారణంగా సోదరులు పూర్వకాలంలో ఐకమత్యంతో ఉండేవారు, స్నేహితుల్ని కూడా సోదరుల్లో చూసేవాట. ఎప్పుడో ఒకప్పుడు వేళాకోళంగా అబద్ధవాడని వాడు ఉంటాడో ఒకసారి ఆలోచించండి. ప్రపంచంలో అన్నిటికంటే దరిద్రపు లక్షణములు రెండున్నాయి, హాస్యానికి అబద్ధం ఆడడం, రెండోది ఇతరుల మీద నేరాలు చెప్పడం. ఎంత గొప్ప మాట చెప్పాడండి, లోభస్తే దగుణేనకిం పిసునత యద్యస్థికిం పాతకైహి. పిసిని గొట్టుతనం ఉండడం కంటే ఈ ప్రపంచంలో పాపం మరొకటి లేదు. పాపం అంటే ఏమిటి? పీనాస్తనం, జేబులో చెయ్యెట్టి అమ్మో పొరపాటు అందొచ్చేసింది అని రూపాయి బిళ్ళ తీసి అక్కడ వేసి వెళ్ళిపోతాడే, అలాంటి పిసులు కొట్టాడు కంటే పాపాత్ముడు లేట. ఇంక రెండవది పిసునత అంటే తెలుసుగా మీకు, ఇదిగో వాడు అలాంటి వాట, శంకర్ ఇలాంటి వాట, శంకర్ తమ్ముడు ఉదయుడు ఇలాంటి వాట. నువ్వు చూసి వచ్చావా శంకర్ ఎటువంటి వాడు, ఉదయుడు ఎటువంటి వాడు? ఉదయ్ అంటే ఆంజనేయ భక్తుడు. అటువంటి వాడు ఏ స్త్రీ భర్త అవుతాడో అని స్త్రీలు ఎదురు చూడగలిగేంత ఉత్తముడు. అటువంటి వాడి మీద చెడ్డగా చెప్పేవంటే నీ కర్మ. ఇదిగో సాయి మనోజుట అండం, ఏం సాయి మనోజు ఏంది ముందు వాడి మొహం, పెట్టలా ఉన్నాడు వాడు, గట్టిగా ఓ పొట్టలోకి రెండు ఇడ్లీలు పట్టవు వాడిని పట్టుకుని, ఏమో నాలుగు ఇడ్లీ తింటే తిన్నాడేమో నేను తెలియకుండా, కానీ ఆ మనిషిని పట్టుకుని మనకు తెలియకుండా పక్కకెళ్ళి గంపెడు బూరెలు తిన్నట్ట అండం. ఇవన్నీ దరిద్రపు లక్షణాలు అండి. తెలియకుండానే ఇతరుల మీద నేరములు చెప్పడం అనేది అలవాటు అయిపోయింది కొంతమందికి. దీనికి పిసునత్వము అంటాం, లేక పైశూన్యం, తెలుగులో కొండెములు చెప్పుట. ఈ దుర్మార్గులకి రకరకాల రోగాలు వస్తాయి, వీళ్ళ నాలుకలు చీలికలు చేస్తారు యమకింకరులు, వచ్చే జన్మలో మోగవాళ్ళై పుడతారు. బాబోయ్ గరుడ పురాణంలో దీని గురించి రాశారు, మహాభయంకరం. చూడండి మార్కండేయ పురాణంలో పద్యం ఉంటుంది, కొండీని నాలుక రెండుగా చీల్చడి ఖగముల చూడుమో అంటాడు. ఇలా కొండెములు చెప్పే వాడి నాలుకని ఇనప ముక్కులు కలిగిన గద్దలొచ్చి ముక్కల ముక్కల కింద చీలుస్తూ ఉంటాయి యమలోకంలో. మళ్ళీ ఆ నాలుగు అతుక్కుపోతుంది, మళ్ళీ చీలుస్తూ ఉంటాయి, మళ్ళీ అతుక్కుపోతూ ఉంటుంది. అలా 1000 ఏళ్ళు శిక్ష అనుభవిస్తారట. అదిగో చూడు అని జనక మహారాజు గారికి యమలోకాన్ని యమకింకరులు చూపించి ఈ శిక్ష చెప్పారు. అక్కడ ప్రత్యేకంగా కొండీని నాలుక అంటే ఈ కొండెములు చెప్పేవాడి నాలుకని అలా రెండు ముక్కల కింద చీల్చేస్తాయి పక్షులు అన్నారు. అందుకని చెప్పకూడదు, చెబితే వినకూడదు కూడా, రెండు తప్పే. విన్నవాడి చెవిలో సీసం పోస్తారు, చెబితే నాలుకలు చీలికలు చేస్తారు. అయినా మనకి సరదా అనమాట, వాడు అలా అన్నాడా, అయ్యో బాబోయ్ నేను ఏదో గొప్పవాడు అనుకున్నానే, వాడు ఇంత కదవా అండం. ఎంత ఇష్టం పద్మాగర్ గారి పురాణం ఎంత నోరు తెరుచుకుని చెవులు రిక్కించి వింటున్నారో, అంతకంటే ఎక్కువగా బయటికి వెళ్ళాక ఈ చెత్త చెబితే వినడానికి ఇష్టపడేవాళ్ళు ఉంటారు కొందరు. అసలు పురాణం కంటే దాని మీద దృష్టి ఎక్కువ అనమాట. ఏమండో మీకు తెలియదండి, ఈ మధ్యన ఆయన బంగారం మింగేశాడండి, అందుకే ఆయనకి అంత బొజ్జ వచ్చింది. ఆయన బొజ్జ ఏదో కాస్త పాపం గ్యాస్ ట్రబుల్ పెరిగితే బంగారం మింగేట, బంగారం మింగితే అసలు ఎంతకాలం ఉంటారు ఎవరన్నా, ఇలాంటి వాగుళ్ళు వాగడం అనమాట. ఇది చాలా డేంజర్. అందుకని సహజంగా కొండెములు చెప్పడం, వేళాకోళానికి అబద్ధాలు ఆడటం ఉంటుంది. వేళాకోళానికి అసత్యం జీవితంలో ఎవరైనా చెప్పకుండా ఉంటారా? ఉండరు. ఎందుకంటే బ్రిటిష్ వాడు మన కొంప ముంచాడు ఏప్రిల్ ఫూల్. ఏప్రిల్ 1 వచ్చిందంటే చాలు, అడ్డమైన వాడు చిన్నప్పుడు స్కూల్లో ఏప్రిల్ ఫూల్ అనేవాడు. కాబట్టి అబద్ధం ఆడమా లేదా? భూమి మీద సత్య హరిశ్చంద్రుడి చేత కూడా అబద్ధం ఆడిస్తారు బ్రిటిష్ వాళ్ళు. ఎంత మహాత్ముడి చేత అయినా గోమాంసం తినేలా చేస్తారు ఎవరు? ఈ అరబ్ కంట్రీస్. కాబట్టి వాళ్ళ జోలికి వెళ్ళడం చాలా ప్రమాదకరమైనది. మరి ప్రహ్లాదుడో లీలలందులు బొంకులు లేనివాడు, వేళాకోళానికి హాస్యమునకు కూడా అసత్యం ఆడలేదట. అందుకే ఆయన నిజమైన మర్యాద కలిగిన వాడు ఆ ప్రహ్లాదుడు. ఆ మహాత్ముడు చిన్నప్పటి నుంచి ఏ వేపు చూస్తే ఆ వేపే విష్ణువు కనపడేవాడు. వాళ్ళమ్మ పాలు ఇచ్చింది తాగమని, పాలల్లో విష్ణువు కనపడ్డాట. అన్నం పెట్టింది, అన్నంలో విష్ణువు కనపడ్డాడు. గారెలు చట్నీ పెట్టింది, ఆ గారెల్లో చట్నీలో కూడా విష్ణువు కనపడ్డాడు. ఇలా అంతటా విష్ణువుని చూశాట. అదే నిన్న వల్లిగారు చాలా కష్టపడి పాడేసిన పాట పాలకడలిపోయి అనేది ఈ సారాంశమే. పాలల్లో కూడా పాలకడల మీద పడుకున్న పరమాత్మ కనబడ్డాడండి. బంగారు వీరిలో పాలిస్తే పాలకడలిపై శేషతల్పమున పవళించేవా దేవా బాలుని నన్ను దయలాలిను చుటకై కనుపిల్చేవ మహాన్ పవళించేవా దేవా. నిజంగా పరమాత్మ అలా కనబడ్డాడు ఆయనకి. దాంతో అంతా మరిచిపోయి తనలో తను ఆడుకుంటూ ఉండేవాడు. పిల్లలతో ఆడుకోవడం మానేశాడు. చదువు లేదు, భోజనం లేదు, సర్వకాల సర్వావస్థల్లో సర్వం హరిమయం జగత్తుగా చూచి నారాయణ నారాయణ అంటూనే ఉన్నాడు ఆయన. పాప ఇది తెలియక హిరణ్యకశిపుడు ఏమనుకున్నాడు, కుర్రాడికి 5 ఏళ్ళు వచ్చేస్తున్నాయి, ఇంతవరకు అక్షరాభ్యాసం లేదు, చదవడు, తోటి పిల్లలతో కలిసి ఆటలాడుకోడు, కబుర్లు చెప్పడు, రాక్షసులంతా ఆవుల్ని హింసిస్తారు, వీడు గోహింస చెయ్యడు, ఈ పిచ్చాడు ఎక్కడ పుట్టాడురా బాబు నాకు అనుకున్నట్టు ఆయన. మహాత్ములంతా పిచ్చివాళ్ళ కింద ఉంటారులేండి. చిన్నప్పుడు చాలామంది గొప్పతనం తెలియక వాళ్ళని పిచ్చాడు అనుకుంటాం. అందుకే ఇప్పుడున్నట్టుగా భావించకూడదండో, ఇవాళ వాడు ఎవడో కుర్రాన్ని చూసేలా అనుకోవద్దు. ఏమో ఏ పొట్టలో ఏ పాముందో, మన కళ్ళ ముందు సాయి మనోజ్ ఇంత పేరు తెచ్చుకుంటాడని మీరు అనుకున్నారా? ఇప్పుడు చూడండి, ఈ 2 ఏళ్లలో ప్రపంచం అంతా కేతకి వెళ్ళాడు. ఎక్కడికి చూసినా సాయి, 15 దేశాల వాళ్ళు చూశారట. అప్పుడే కుర్రాడు వలే ఉన్నాడండి ముచ్చటగాను గుమ్మడి పండులా అని మెచ్చుకుంటున్నారు. పద్యం చాలా బాగుంది, అమ్మడంబడి గుమ్మడి పండులాగా ఉంది అంటున్నారు. ఎందుకనంటే పవిత్ర కార్యక్రమంలో పాల్గొన్నాడు కనుక. ఇక్కడ ఎక్కడన్నా ఒక అపశబ్దం ఉంటుందా మీ దగ్గర? ఇక్కడికి వచ్చాక మీరు తప్పుడు పనులు చేయరు, తప్పుడు మాటలు మాట్లాడరు. చూడండి ఈ మహానుభావుల్ని, కాళ్ళు సహకరించినా సహకరించుకో రిటైర్ అయిపోయారు వాళ్ళని చెప్పాలంటే. ఇంకా కుర్రాళ్ళు కింద కూర్చోలేకపోతున్నారు, అయినా పాపం వాళ్ళు రోజు 6 గంటలు 7 గంటలు కూర్చొని పారాయణ చేస్తున్నారు. ఈ సరిపోయి ఇంటికి వెళ్ళి పారాయణ చేస్తున్నారు. వాళ్ళు ఎప్పుడు కాఫీ తాగుతున్నారో, ఎప్పుడు టిఫిన్ తింటున్నారో, ఎప్పుడు స్నానం చేస్తున్నారో ఏమీ తెలియట్లేదు మనకి. పాపం పసిపాపల్లాగా పారాయణ చేస్తున్నారు. ఒక్కొక్కళ్ళకి తక్కువ వయసు ఏం లేదు, వాళ్ళేం స్వీట్ 16 కాదు, 16 తిరగేసినట్టే. అయినా సరే పారాయణ చేస్తున్నారు. కాబట్టి వాళ్ళ శక్తి వంచం లేకుండా భాగవతమే పారాయణ చేస్తారు. ఇంకొక మాట అన్నారండి వాళ్ళు, బాబు పారాయణ చేసేటప్పుడు మాకు టికెట్ పెట్టకపోతే ఆ టికెట్లు కూడా మేమే పెట్టుకొచ్చి పారాయణ చేస్తున్నాం, అవకాశం మాత్రం ఇప్పించండి అని కోరారు. ఇంతకంటే గొప్పవాళ్ళు ఎవరు కలుగుతారండి? ఇది కూడా మన అదృష్టమే. డబ్బులు ఇస్తే తప్ప పారాయణ చెయ్యని ప్రపంచ కాలంలో మాకు డబ్బులు కాదు, ఏమిస్తే చాలు అని వచ్చి సుఖం ఉన్నా లేకపోయినా పారాయణ చేస్తున్న పుణ్యాత్తులు వాళ్ళందరికీ గట్టిగా కొట్టడం తప్పదు. అలాగే ఈ పక్కన కూర్చున్నాయని కూడా పిలవగానే గురువుగారితో వచ్చి యజ్ఞం చేయటం నా అదృష్టం తప్ప కేవలం ధనం ఎక్కర్లేదు. ఏదో ఇవ్వకుండా ఎప్పుడు మేము ఎవరికి లోటు చేయలేదు. దేవుడు దేవలేదు వరకు మా దగ్గర నుంచి తక్కువ డబ్బు పుచ్చుకుని ఉన్నవాడు ఒక్కడూ లేడు. సంతృప్తిగానే ఇచ్చి పంపాం, కానీ అది కోరుకున్న గురువుగారు గంగ అంటే గంగ అంటున్నారు, పాపం రంగానం అంటే రంగ అంటున్నారు, వెరసి గంగా గంగా రంగరంగ అంటూనే ఉన్నారు. భజన అంటే భజన చేస్తున్నారు. ఓ అరే బాబాయ్, నాకు ఇప్పుడు కూడా ఆశ్చర్యం ఏంటంటే హై లెవెల్లో ఉద్యోగం చేసిన వాళ్ళు, వ్యాపారాలు చేస్తున్న వాళ్ళు, ఇంకా చేస్తున్న వాళ్ళు, దేశ విదేశాల వాళ్ళు అందరూ వచ్చి రోజు 3 గంటలు సాయంత్రం 3 గంటలు కళ్యాణం నిన్నైతే 4 గంటలు జరిగితే కదలకుండా కూర్చున్నారు. మీకు గట్టిగా బాధండి తప్పట్లు. నా దృష్టిలో భక్తులు అంటే మీరే. ఆనాడు నైవిశారణ్యంలో 88,000 మంది ఋషులు మీ 220 మంది రూపంలోకి మారిపోయి కుదించుకుని మీ శరీరాలు ఇక్కడికి వచ్చి కూర్చున్నారు అని నాకు అనిపిస్తున్నది. ఇంకోసారి ఏమండి కూర్చోవారు, మీకోసం వాళ్ళు చప్పట్లు కొట్టారు కదా, మరి వాళ్ళ కోసం మీరు కొట్టద్దా? కొట్టండి అందరం. అందరి తరఫున అదే, ఎందుకంటే నాకు ఇవాళ ఆనందం కలిగి ఇంతమంది మహాత్ములు చూసి మీ అందరిలో విష్ణువులు చూచి ఒక ఆప్యాయత కలిగి మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నాను. ఈ భాగవత వాక్కు మిమ్మల్ని రక్షించుగాక. అందువల్ల ప్రస్తుతానికి ఉన్న స్థితిని చూడకూడదని చెప్పడానికి చెప్తున్నాను అనమాట. ఇవాళ పిల్లవాడు రేపు పొద్దునవాడు ఎంత గొప్ప పడతాడో మనకేం తెలుస్తుందండి. అందుకే చిన్నప్పుడు మనం ఎవరినైనా బాగా తిట్టి తిప్పామా ఈ కక్ష పెద్దయ్యాక పెట్టుకుంటారు. అందుకని పిల్లల్ని ప్రోత్సహించండి, పిల్లల్ని తిరస్కరించకండి. ఇవాళ ఒకడు పేదవాడు అవ్వచ్చు, రేపు వాడు కోటీశ్వరుడు, వాడి దగ్గరికే మనం కర్మగాలి చేయి చాచవలసిన స్థితి రావచ్చు. అందువల్ల ప్రతి వ్యక్తిలో ఒక శక్తి ఉంటుంది, ఆ శక్తి సమయం వస్తే విజృంభిస్తుంది. ప్రహ్లాదుడు పిచ్చాళ్ళ కనబడ్డాట. అందుకని విద్యాభ్యాసంతో వీడు బాగుపడతాడు అనుకున్నాడు వాళ్ళ నాన్న. లభ్యం వైన సురాధిరాజ పదమున్ లక్ష్యంపడు అశ్రాంతమున్ సభ్యత్వంబుననున్నవాడు అబలుడై జాడ్యంబుతో వీడు విద్యాభ్యాసంబున కాని తీవ్రమతి కాడల్చును విచారించి దైత్యభ్యుండొక్క దినంబునన్ ప్రియసుతున్ వీక్షించి సోత్కంఠుడై. వీడికి రాక్షసరాజ పదవి వచ్చింది. ఇప్పుడు యువరాజు, భవిష్యత్తులో మహారాజు. ఎంతటి రాక్షస సామ్రాజ్యానికి భావి సమ్రాట్. ఆ పదవి గురించి ఆలోచించడు, ఎప్పుడు మెత్తగా ఉంటాడు. సభ్యుడు అనే శబ్దమునకు శాంతంగా ఉండేటటువంటి మెత్తగా ఉండేవాడు అని కూడా ఒక అర్థం ఉండదు. వీడెప్పుడు సభ్యత్వంతో ఉంటాడు. దానివల్ల లాభం ఏముంది? రాజు అంటే పరాక్రమంతో ఉండాలి, క్రూరత్వంతో ఉండాలి. వీడెప్పుడు మెతకగా ఉంటాడు. బలం చూస్తే కనపడ్డు అబలుడు. ఇక మూడవది జాడ్యం, చురుకుతనం ఉండదు. జడత్వము అంటే చైతన్యం లేకుండా ఉండడం. జడస్య భావ జాడ్యం. వీడు జడులా ఉంటాడు, అలా కదలకుండా మన్ను తిన్న పాములా ఉంటాడు. కాబట్టి వీడు బాగుపడాలంటే విద్యాభ్యాసం వల్ల బాగుపడతాడు. అప్పుడు వీడి బుద్ధి చురుకుతనంతో ఉంటుంది అని భావించి రాక్షసరాజు ఒకరోజున కొడుకుని పిలిపించాడు. కుమార, నీ చుట్టుపక్కల పిల్లల్ని చూసావా? వాళ్ళంతా చురుగ్గా చదువుకుంటున్నారు. వాళ్ళు కడుపులో ఉండగానే ఎల్కేజీలో వాళ్ళకి డొనేషన్లు కట్టేశారు వాళ్ళ అమ్మా నాన్న. నువ్వేమో స్కూల్కి వెళ్ళడం లేదు, ట్యూషన్కి వెళ్ళడం లేదు, ఎప్పుడు ఇంట్లో కూర్చుని ఏదో పాటలు పాడుకుంటావు, పిచ్చి పిచ్చి లల్లాయి పాటలు, నువ్వు మాట్లాడే మాటలు అర్థం కావు. ఇలా అయితే ఎలారా నాయన? ప్రపంచంలో ప్రతివాడు బాగా చదువుకోవాలి, కష్టపడి చదువుకోవాలి, చదువుకుంటే పైకి వస్తాడు అని రాక్షసరాజు మంచి హితోపదేశం చేశాడుండోయ్. చదువుని వాడజ్ఞుండగు చదివిన సదసద్వివేక చతురత కలుగును చదువగా వలయును జనులకు చదివించద ఆర్యులొద్ద చదువుము తండ్రి. చదవకపోతే తెలివి తక్కువవాడవుతాడు, ఏమీ తెలియని వాడవుతాడు, అజ్ఞాని అవుతాడు. చదివితే ఏది మంచి ఏది చెడ్డ అనే జ్ఞానం కలుగుతుంది. సదసద్వివేక చతురత కలుగును, ఏది మంచి ఏది చెడ్డ అని పైకి అర్థం. కానీ ఏది పరబ్రహ్మ ఏది పరబ్రహ్మస్వరూపం కాదు, ఏది మంచి మార్గమో నీకు తెలుస్తుంది. కాబట్టి ప్రతి వ్యక్తి పుట్టినవాడు చదివి తీరాలి. నిన్ను గొప్ప గురువుల దగ్గరికి పంపుతాను. శుక్రాచార్యుల వారు ప్రస్తుతం మృత సంజీవని అనే ఒక విద్య సాధించడానికి తపస్సుకు వెళ్ళాడు. ఆయన కుమారులు చండామార్కులు ఉన్నారు. చండు అమర్కుడు వెరసి చండ అమర్క చండామార్క. వాళ్ళు గురువుగారు అంత గొప్పవాళ్ళు, వాళ్ళ దగ్గరికి పంపిస్తాను. గురుకులంలో విద్యాభ్యాసం చెయ్యి, ఇంటికి పిలిచి ట్యూషన్ చెప్తే పిల్లలు బాగుపడరట, అందుకని గురువుల దగ్గరికే వెళ్ళాలి అని చెప్పగా తల బుద్ధిగా ఊపాడు. గురుపుత్రుణ్ణి పిలిపించాడు ఆయన, శుక్రాచార్య పుత్రుణ్ణి. వారు వచ్చారు. మహారాజా, ఏమిటి సెలవు అంటే, మా పిల్లవాడు సరిగ్గా చదువుకోవటం లేదు, చురుకుతనంతో లేడు, వీడికి రాక్షస విద్యలు నేర్పండి, ధర్మ అర్థ కామములు మాత్రమే నేర్పండి. ఎందుకని మోక్షం గురించి చెబితే విష్ణువు గురించి చెప్పాలి, అందువల్ల ధర్మార్థ కామములు గురించి చెప్పండి, అర్థశాస్త్రం మొదలైన విద్యలన్నీ నేర్పండి, ఉత్సాహప్రభు మంత్రశక్తి యుతము గురించి విద్య నేర్పండి. శక్తులు మూడండి, ఉత్సాహశక్తి, ప్రభుశక్తి, మంత్రశక్తి అని శక్తులు మూడు రకములు. అందులో ఉత్సాహం మనకు పుట్టుకతో రావలసిందే, రాకపోతే నా పొట్టివాడు అప్పుడప్పుడు ఉత్సాహం నింపాలి. శక్తిలో గొప్ప శక్తి ఉత్సాహం ఉండో, ఏ అప్పుడు కొంతమంది అయ్యో అయ్యో దిక్కుమాల మహాదేశ్వరుడు ఏడుస్తూ కూర్చుంటే వాడికి ఏమీ ఉపయోగం లేదు, ఏడుపు వల్ల రోగం వస్తుంది. శత్రువులు మనం ఏడ్చి నాశనం అయిపోవడానికి, ఏడిపించడానికి కావలసిన అన్ని కుట్రలు పొందుతారు, అందులో పడకూడదు. ఇవాళ నా ధైర్యం అదే, నా గొప్పతనమే ఉత్సాహం. ప్రాణాపాయ స్థితిలో కూడా ఏడవలేదు నేను. మొన్న మేము 29వ తారీఖు నాడు అక్కడ అవధానానికి వెళ్ళిన రోజున గొంతుకులు పనిచేసాయా, కళ్ళు బయర్లు గమ్మాయి, ఆ మందు వల్ల కళ్ళు ఎలా తిరిగిపోతున్నా. శతావధానంలో కూర్చుని సంచాలకత్వం చేశామండి. ఉత్సాహం కోల్పోకూడదట. నీలో ఎంత ఉత్సాహం పెరిగితే భగవంతుడు అంత ఎక్కువ అనుగ్రహిస్తాడు. అసలు ఏం తెచ్చుకున్నా ఏం పోయింది చెప్పండి, అన్నిటికీ ఏడవడమే. తలనొప్పి వచ్చింది, నీకు ఒక్కడికే తలనొప్పి వచ్చిందండి, ఈ ప్రపంచానికి ఎవరికి తలనొప్పి రాదా? అప్పుడు కూడా దాన్ని జయించగలగాలి. బాధ ఉంది కానీ ముఖంలో చిరునవ్వు పోకూడదు. అవధానాల్లో మాకు ఎన్ని కష్టాలు వస్తాయండి, కానీ ఒక్కనాడు చిరునవ్వు కోల్పోతున్నావా? కష్టపడిపోయి లోపల అని 30 సేపు మూలుగుతూ పద్యం చెప్పినట్టు కనపడతావా? కనపడం, లోపల ఉంటుంది అంతర్మథనం, పైకి మాత్రం అలా చిరునవ్వు నవ్వుతూ ఉంటాడనమాట. సైకిల్ మీద చిన్నప్పుడు తొక్కుతూ పడిపోయిన వాడికి కాళ్ళు దెబ్బలు తగిలినా పక్కవాళ్ళని చూసి అని ఇంటికి వెళ్ళి ఏడుస్తాడు. వాడికి దెబ్బ తగిలింది, తగలలేకపోదు కాదు, తగిలినా పక్కవాడి కోసం నటిస్తాడు. అలా ఎప్పుడు ఉత్సాహంతో ఉండాలట. ఈ రోజున ఏం చేస్తారు మీరు? మీలో నాతో కేదారు నడిచేవాళ్ళు ఎంతమంది? ఈ నడిచేవాళ్ళందరూ కూడా నాతో పాటు నడవండి, మీకోసం కొంచెం అవసరం తగ్గుతాను, మెల్లగా నడుస్తాను. కానీ ఎక్కడైనా ఈ కాస్త కాలు దారింది అనుకోండి, హైబాబాయ్ గురువు గారు మిమ్మల్ని నమ్ముకుని వచ్చాను, మీ దుంప తెగ మిమ్మల్ని పోయిన పడగొట్టారని తిడతారా? అప్పుడు కూడా నవ్వాలి. అంటే ఏం అవ్వలేదండి, లోపల పటాపటా అంటుంది అది కొంచెం. అలా ఉండాలి, ఉత్సాహంగా ఉండాలి. అంతేగాని ఒక ఆవిడైతే ఏడవడం ఒకటే కూడా, గురువు గారు మిమ్మల్ని నమ్మి వచ్చేసాను, నేను ఇక్కడ పడిపోయాను బాబోయ్ అంటుంది. నీకేం పర్వాలేదు తల్లి అంటాను నేను, మీకేం పర్వాలేదని మీరు అంటారు, కానీ నాకు ఇక్కడ ఉంది పర్వా అంటుంది మళ్ళీ ఆవిడ. సరే ఇంటికి వచ్చింది, దిల్సుఖ్ నగర్లో ఇప్పుడు హాయిగా సుఖంగా ఉంది ఆవిడ. మనవాడు రోజు పొద్దున్న సాయంత్రం 3 పొట్ల 3 చికెన్ పకోడీలు పెడుతున్నాడు, 3 చికెన్లు 4 పకోడీలు కింద ఆవిడ జీవితం వర్ధిల్లుతున్నది అనుకోండి, అది వేరే విషయం. కానీ ఎందుకు చెప్తానంటే ఉత్సాహశక్తి చాలా గొప్పది. ఈ ఉత్సాహశక్తి ఎంతో ప్రభుశక్తి కూడా ఉండాలి. నువ్వు గొప్పవాడివే కానీ గవర్నమెంట్ సహకారం ఎంతో కొంత ఉండాలి, నీ అధికారులు పై అధికారుల సహకారం ఉండాలి. ఉద్యోగంలో నువ్వు బాగా పైకి రావాలంటే నీ పై ఆఫీసరో ప్రిన్సిపాలో ఇంకోడో ఎవడో సాయం చేయాలి. ఆ ప్రభుశక్తి ఉండాలి. ప్రభుశక్తి చాలా గొప్ప అర్థం కలిగింది. ఒకటి, ప్రభువుల యొక్క శక్తి ఉండాలి. అసలు ప్రభుత్వం నిలబెట్టే శక్తి నువ్వే సంపాదించుకోవాలి, నీకు నువ్వే ప్రభువు అవ్వాలి. నువ్వు సామ్రాజ్యాన్ని స్థాపించి దాన్ని సృష్టించి నలుమూలన వెదజల్లాలి, అంత శక్తి సంపాదించాలి. ఈ రెండు ఉన్న ఉత్సాహశక్తి ఉంది, ప్రభుశక్తి ఉంది, మంత్రశక్తి లేకపోతే ఉపయోగం లేదు. మంత్రశక్తి అంటే ఇప్పుడు గురువులు ఇచ్చే మంత్రానుష్ఠానం వల్ల వచ్చే శక్తి అని ఒక అర్థం, మంత్రము అంటే రహస్యము. రెండవ కంటి వాడికి మన ఆలోచన తెలియకూడదు కార్య ఆచరణ అయ్యేదాకా, మన పని పూర్తయ్యేదాకా మనం ఏమనుకుంటామో తెలియకూడదు. ముందు అందరికీ చెప్పేసి అనుకోండి 100 సార్లు ఈ పని అవ్వదు. అసలు పరీక్షకు వెళ్ళే ముందే నేను బాగా చదివేశాను, నేను అనుకున్న క్వశ్చన్లు వచ్చేస్తాయి, నాకు గోల్డ్ మెడల్ వస్తుంది అని 100 సార్లు అనౌన్స్ చేస్తే పేపర్లు మార్చేస్తారు, లేదా పేపర్లో సరిగ్గా మార్కులు రాకుండా చూస్తారు. ఈ దృష్టి వల్ల రుష్టు కలుగుతుంది. ఏ పనన్నా అవ్వకుండా చెప్పకూడదట, సాధ్యమైనంతవరకు రహస్యం దాచాలి. కొంతమంది ఉంటారు ఇద్దరికీ రహస్యం చెబుతారు, అడిగిన వాడికి అడగని వాడికి. ఇక వాళ్ళది నోట్లో పడిందా అయిపోయినట్టే, ఇద్దరికే చెబుతారన్నమాట. దానివల్ల ఉపయోగం ఉంది. ఎప్పుడు అషడక్షీణము అన్నారు, 6 కళ్ళకి తెలియకూడదు రహస్యం, ఇద్దరికే తెలియాలి అని సంస్కృతంలో ఒక అద్భుత శ్లోకం ఉన్నది. రహస్యం అంటే ఇద్దరికి తెలిస్తే, 4 కళ్ళకి తెలిస్తే అది రహస్యం. నా దగ్గరే ఉంటే అది రహస్యం ఎలా అవుతుంది? నేను నువ్వు మాట్లాడుకుని మన ఇద్దరం దాన్ని కాపాడితే దాన్ని రహస్యం అంటాం. అదే ఈ ఇద్దరు 3వాడికి చెప్పారా, ఇక అయిపోయింది. వాడు పక్కవాడికి చెప్తాడనమాట, ఎవరికి చెప్పకే అని. వీడు పక్కవాడికి చెప్తాడు, ఇదిగో నేను చెప్పాను ఎవరికి చెప్పకే. మళ్ళీ చివరికి అది నా దగ్గరికి వస్తుంది, పద్మాకర్ గారు ఎవరికి చెప్పకండి అని, ఇది నా రహస్యం. కాబట్టి 2వ కంటివాడికి తెలియకుండా అనే మాట ఒకటి అబద్ధం. 4 కళ్ళకి తప్ప 6 కళ్ళకి తెలియకుండా ఉంచాలి, అది మంత్రశక్తి అంటే. అందుకే పూర్వం మహారాజులు కార్యక్రమం 2వ కంటివాడికి తల్లి తెలియనిచ్చేవరా? రేపు యుద్ధం అంటే యుద్ధానికి వెళ్ళేదాకా సైనికులకు కూడా యుద్ధానికి వెళుతున్నామని తెలుసు, కానీ ఎక్కడికి వెళుతున్నామో తెలియదండి. చూడండి మోడీ గారు పటక్కన వెళ్ళి కొట్టి పారేశారు పుల్వామా మీద, కొట్టేదాకా ఎవడికి తెలియదు. ఈలోపు ఇక్కడ ఓ పిచ్చాడు ఉన్నాడు, ఇంగ్లాండ్ పోతూ ఉంటాడు చీటికి వాడికి, వాడు ఓ గొడవ చేశాడు. అసలు వాడు ఉండబట్టే మన మోడీ గారు ఇంకా ఎక్కుతారులేండి, అది కుమారుడు అలాగే ఉండాలి. వాడు ఎప్పుడూ ప్రతిపక్షంలో కూర్చుని ఏడుపు మొహంతో 4 సీట్లు మాత్రమే వచ్చి కూర్చుంటే దేశానికి బాగుంటుంది అనమాట. ఆ రాహుగ్రహం ఉంటేనే నరేంద్రుడికి మన ప్రభుచంద్రుడికి లాభం. ఈ దిక్కుమాలిన రాహు ఒక క్షణాలు పట్టుకుని వెళ్ళిపోతాడు వాడు, ఆ తర్వాత మన చంద్రుడు అలా విజృంభిస్తూ ఉంటాడు. కాబట్టి రాహవే కేతవే నమః అన్నారు, అవునా? కాబట్టి రహస్యాలు తెలియకూడదు. ఈ 3 శక్తులు ఉత్సాహ ప్రభు మంత్ర శక్తి ఇవి మా పిల్లవాడికి నేర్పండి అన్నాడు ఆయన. ఈ మూడు శక్తులు రాజుల దగ్గర ఉండాలి కనుక. గురువుగారికి నమస్కరించి ప్రహ్లాదుడు హిరణ్యకశిపుడు చెప్పినట్టుగా శుక్రాచార్య పుత్రుల దగ్గరికి వెళ్ళి కొంతకాలం చదువుకున్నాడు. కొన్ని రోజులు గడిచాక వీళ్ళ నాన్నగారికి అనుమానం వచ్చింది, మా అబ్బాయి ఏం చదువుకున్నాడో, వాడు అసలే చురుగ్గా ఉండడు, ఈ గురువులు కూడా మా గురువు గారు అంత గొప్పవాడు గారు, వీళ్ళేం చెప్పారో, వాడికి ఏం అర్థమైందో, వాడిని పిలిచి క్వార్టర్లీ పరీక్ష పెడదాం అనుకున్నాడు ఆయన. విద్యాసారం ఎరుంగగోరాలి అనుకున్నాడు ఆయన. అనుకుని గురువులారా మా అబ్బాయిని ఒకసారి తీసుకురండి, ఈ మూడు నెలల్లో ఏమి నేర్పారో తెలుసుకుంటాను అనగా వాళ్ళు ఆనందపడిపోయి, ఎందుకంటే కుర్రాడు వాళ్ళు ఎలా చెబితే అలా చదివి పెట్టండి, ఏ పగిది వారు చెప్పిన ఆ పగిదిని చదువు గాని అట్టిట్టని ఆక్షేపింపడుతానన్ని రూపించిన విద్యలని నిరూఢమనీషం. వాళ్ళు ఎలా చెబితే అలా చదివేవాడు, చదివిన తర్వాత ఏమండో మీరు తప్పులు చెబుతున్నారు అని ఆక్షేపించేవాడు కాదు, అన్నీ కంఠస్థం చేసేవాడు. కానీ వాళ్ళు చెప్పే చదువులు వేస్టు, భగవంతుడైన వాసుదేవుని గురించి చెప్పటం లేదు అని తనలో తాను నారాయణ స్మరణం చేసుకునేవాడు. వాళ్ళని తిట్టలేదు, ఆక్షేపించలేదు, చెప్పింది చదివాడు, కంఠస్థం చేశాడు, తన పని తాను చేసేవాడు. అందుకనే ఆ కుర్రాడి యొక్క విద్య ఏమిటో తెలుసుకుందామని పిలిస్తే ఈ పిల్లలు బాగా చదువుతున్నారని చెప్పారు దగ్గర పిల్లలు. తర్వాత తాను కూడా చెప్పిన పాఠాన్ని, గురువు యొక్క పుత్రుడు చెప్పిన పాఠాలని కష్టపడి అప్పచెప్పేవాడు కనుక ప్రహ్లాదుడు బాగా చదువుకున్నాడు. ఇప్పుడు వాళ్ళ నాన్నగారు పరీక్ష పెడతారు, ఆ పరీక్షలో వీడు ఫస్ట్ ర్యాంక్ వస్తాడు, అప్పుడు గురువుగారు మెచ్చుకుంటారు, గురువుగారిని మెచ్చుకుంటారు, మమ్మల్ని మెచ్చుకుంటారు, మాకు జీతం పెరుగుతుంది, పీఆర్సీ వస్తుంది అనుకున్నారు. వీళ్ళు రాబోయేది అసలు ఆర్సీ తెలియదు వీళ్ళకి, అందుకని పీఆర్సీ వస్తుంది అనుకుని పాపం చెండా వార్కులు ఈ పిల్లవాడిని వెంట పెట్టుకుని హిరణ్యకశిపుడి దగ్గరికి వెళ్ళారు. అప్పుడు ఆ కుర్రవాడు ఎంత అందంగా ఉన్నాడండి, అసలు ప్రహ్లాదుడు అంటే అందగాడు చాలా అరుదుగా ఉంటారు, మంచి గిరజాల జుట్టు, ఆ జుట్టు ఇలా వెనక్కి ముడి కూడా వేసుకున్నట్ట. కుర్రవాడు స్నానం చేసి వస్తూ ఉంటే అతని శరీరం నుంచి చందన పరిమళాలు వస్తున్నాయి. ఆ పిల్లవాడిని దగ్గరికి తీసుకుని గాఢంగా కౌగిలించుకుని పిల్లవాడి శిరస్సుని వాసన చూశాడు. పూర్వం తల్లిదండ్రులు మూర్ధాగ్రహణం చేసేవారు, అంటే నడినెత్తి మీద అని వాసన చూసేవారు. కారణం ఆ రోజుల్లో పిల్లలు నాలుగు రోజులకోసారి తలంటుకుని స్నానం చేసేవారు. ఇప్పుడు ఏడాదికోసారి అది కూడా షాంపూలతో తలంటుకుంటే దిక్కుమాలిన తలకాయ వాసన చూస్తే మనకు రోగాలు వస్తాయి, మనకి హత్యం తుమ్ము వస్తుంది. పూర్వం చక్కగా పవిత్రంగా ఉండేది. తల్లిదండ్రులు కానీ గురువు గారు కానీ తల మీద చెయ్యి పెట్టినా, గుర్తుపెట్టుకోండి, తల్లిదండ్రులు గురువులు తల మీద చెయ్యి పెట్టినా, తలని వాసన చూసినా శిష్యుల జాతకం మహాయోగ జాతకం అవుతుంది. అందుకని పూర్వం అలా మూర్ధాగ్రహణం చేసేవారు. ఎక్కడన్నా చూడండి పురాణాల్లో శిరస్సు మూర్ఖుని అంటాడు. అలా చేయటం వల్ల మూర్ఖుడు కూడా బాగుపడతాడు. అలాగే ఈయన కూడా మూర్ధాగ్రహణం చేశాడు. అనుదిన సంతోషణములు జనిత శ్రమ తాప దుఃఖ సంశోషణములు తనయుల సంభాషణములు జనకులకు కర్ణ యుగళ సద్భూషణములు. తల్లిదండ్రులకి చెవులకు ఆనందం కలిగించే ఆభరణాలు ఏమిటో తెలుసిన తనయుల సంభాషణములు. పిల్లలు చిన్నపిల్లలు కనుక మాట్లాడుతూ ఉంటే తల్లిదండ్రులకి ఎంత ఆనందంగా ఉంటుందో. చెవులకి కుండలాలు పెట్టుకున్నా, దుద్దులు పెట్టుకున్నా, లేకపోతే అవేవో పెట్టు తాత అన్నాడా, ఇక చూడండి ఇక వీడి ఎగిరి గంతులేసినట్టే, సింహాసనం మీద కూర్చున్నట్టే, డాడీ అంటే ఈ దిక్కుమాలిన బాడీ ఇలా ఊగిపోతుంది అనమాట. ఆహా మా అబ్బాయి బాడీ బాడీ ఊపేలాగా డాడీ అన్నాడు, మమ్మీ అన్నాడు. ఆ టైంలో ఏం మాట్లాడినా ముచ్చటగానే ఉంటుంది, కొంచెం పెద్ద అయ్యాక ఆ ముచ్చట పోయి అచ్చటగా మారుతుంది. కానీ పిల్లల మాటలు అనుదినము సంతోషం కలిగిస్తాయి, అటు రోజు రోజుకి ఆనందం కలిగిస్తాయి. పొద్దుటి నుంచి సాయంత్రం దాకా కష్టపడి ఉద్యోగం చేసిన వాడికి ఎంత అలసట వస్తుంది, ఆ అలసటంత పోతుంది అన్నారండి పిల్లలు మాట్లాడగానే. జనిత శ్రమ తాప దుఃఖ సంశోషణములట, పుట్టినటువంటి ఏది అలసట వల్ల పుట్టిన ఈ తాపాలు ఈ దుఃఖాలు ఇవన్నీ నశించిపోతాయి పిల్లలు మాట్లాడితే. అందుకే సాయంత్రం ఆఫీసు నుంచి రాగానే అమ్మా అని వాడు కాళ్ళు పట్టుకుంటే చీ దిక్కుమలడా అంటుందా ఏదల్లేనా, నా బాబు నా బాబు అని తన చెమటవాడికి తగిలేలా కౌగిలించుకొని దగ్గరికి తీసుకుంటుంది. వాళ్ళు తల్లులండి. పూర్వం అలాంటి తల్లులు ఉండేవారు, అలాంటి తండ్రులు ఉండేవారు. కాబట్టి తల్లిదండ్రులకి ఎంతో ఆనందం కలిగించేది పిల్లల యొక్క సంభాషణ. అందుకనే కొడుకుని కౌగిలించుకుని ఉత్సంగాగ్రం మీద చేర్చి, తొడ మీద చేర్చి ఆనందంతో కన్నీళ్లు గార్చేసేట ఆయన. ఉత్సాహ ప్రభు మంత్రశక్తియుతమే ఉద్యోగము ఆరుఢ సంవిత్ సంపన్నుడవైతివే చదివితే వేదంబులు శాస్త్రముల్ వత్సారమ్మని చేరజీరి కొడుకుల్ వాత్సల్య సంపూర్ణుడై ఉత్సంగాగ్రము చేర్చి దానవ విభుణుడుత్కంఠ దీపింపగన్. నాయన, ఉత్సాహ ప్రభు మంత్ర శక్తులు మూడు కూడా నువ్వు కష్టపడి నేర్చుకున్నావా? బాగా బుద్ధిమంతుడి అయ్యావా? జ్ఞానం పెరిగితేనే కదా జీవి బతుకుతాడు. జ్ఞాన సంపద నీకు కలిగిందా? నీ విద్యాసారం తెలుసుకోవాలనుకుంటున్నాను కుమారారా అని దగ్గరికి పీల్చి ఎంతో ప్రేమతో కౌగిలించుకుని తన తొడ మీద కూర్చోబెట్టుకుని కుతూహలంతో అడిగాడు. నాయన, నువ్వు చదువుకున్న చదువుల్లో నీకు నచ్చినటువంటి చదువు ఏదో చెప్పు, నీకు బాగా నచ్చినటువంటి ఒక శ్లోకం చెప్పు, నీ అభిప్రాయం చెప్పు. బాగా చదువుకున్న దాంట్లో అంటే ఏ సూత్రమో చెబుతాడు అనుకున్నాడు ఈయన. అప్పట్లో వ్యాకరణాలు చెప్పేవారు రాగానే డయ్యూఢక్కు అని చెప్పేవారు వరుసగా. అలా ఏమైనా చెబుతాడేమో, నీకేం బాగుందిరో చెప్పరా అంటే అప్పుడు ఆయన ఉన్నాడు, అద్భుతమైన మాట చెప్పావు నాన్న. శ్రవణం కీర్తనం విష్ణోహ స్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం సఖ్యం ఆత్మనివేదనం. జీవి పుట్టాక 9 రకముల భక్తి మార్గములలో ఏదో ఒక భక్తి మార్గంతో భగవంతుడైన విష్ణువుని పట్టుకోవాలి. విష్ణువుని పట్టుకోవడానికి భక్తి చాలా గొప్పది. ఆ భక్తి కూడా 9 విధములు. అందులో మొదటిది ఏమిటి? శ్రవణ భక్తి. శ్రవణం అంటే వినుట. ఇప్పుడు మీరంతా చేస్తున్నది ఏమిటి? శ్రవణం. భగవంతుని కథలు నాబోటి వాడు చెబుతూ ఉంటే వినాలి. అలా వింటే దాన్ని శ్రవణ భక్తి అంటారు. ఫస్ట్ ప్రిఫరెన్స్ దానికే ఇచ్చారండి సంస్కృతంలో. శ్రవణమునకే ఇచ్చారు. వినడం వల్ల వచ్చినంత పుణ్యం చదవడం వల్ల రాదట. చప్పట్లు కూడా కొట్టడం మరిచిపోయినంత తన్మయత్వంలోకి వెళ్ళారంటే మీ ఇలాంటి మహానుభావులు ఏకాగ్ర చిత్తులు ఎక్కడ దొరుకుతారండి బాబు? ఆ తర్వాత రెండవది కీర్తనం, అంటే భగవన్నామాన్ని పొగడ్డం లేక పాట రూపంలో పాడడం. ఇదిగో ముందు వెనక మీరందరూ పాడుతున్నారుగా చక్కన, ఎన్ని రకాల పాటలు పాడేస్తున్నారండి, అద్భుతంగా పాడేస్తున్నారు. కొంతమంది కూనిరాగం, కొందరు ఖునీరాగం. ఏదైతేనే భగవన్నామం కదా, అది ఎలా ఉన్నా భగవన్నామమే. భగవన్నామానికి గొంతుకుతో సంబంధం లేదండో. భగవంతుడి కోసం పాడగా పాడగా కొంతకాలానికి మన కంఠం కూడా కోకిల స్వరం అయిపోతుంది, కాకస్వరం కూడా. అదే భగవంతుడి గొప్పతనం అంటే. నేను చాలామందిని చూశాను, మొదట్లో భగవంతుడి గురించి పాడడం మొదలెట్టిన వాళ్ళ కంఠాలు రాన్ రాన్ రాను మధురంగా మారిపోతాయి. అదే పనికిమాలిన పాటలు పాడాడు అనుకోండి, ఉపయోగం లేదు. దానివల్ల ఏం లాభం అనమాట? అబ్బని తీయని దెబ్బ అంటే ఏం మాధుర్యం ఉండి ఏడుస్తుంది అందులో? అదే భగవంతుడి గురించి పాడుతుంటే అయ్యే బాబు ఏమిటో తెలియదు, అదొక అందం అనమాట. పాత పాటల్లో మాధుర్యానికి ఇక్కడ కారణం కమిట్మెంట్. వాళ్ళంత బాగా శాస్త్రీయ సంగీతం నేర్చుకుని పాడారు. అవి వింటూ ఉంటే శరీరం గగురుపాటుకు గురవదండి. ఒక్కసారి శరీరం అంతా కదిలిపోతుంది, భగవంతుడు దిగొచ్చేస్తాడు. అందుకనే పాత సినిమాలు ఘంటసాల మరణించడానికి ముందున్న సినిమాల మీద నాకు ఉన్న పట్టు తర్వాత నేను చూడడం మానేశాను. నేను పెళ్లి అయిన తర్వాత ఇంతవరకు మేమిద్దరం కలిసి హాల్కి వెళ్ళలేదు. ఒకే ఒకసారి 93లో పెళ్ళైన కొత్తల్లో, అది కూడా డిసెంబర్ 8 పెళ్ళయింది, డిసెంబర్ 12 నాడు దేవదాసుకి వెళ్ళాం ఒకే ఒకటి. మళ్ళీ ఈనాటి వరకు సినిమా హాల్కి వెళ్ళలేదు. ఇందులో రవ్వని తత్సక్తి లేదు. కారణం ఏంటంటే ఏమి చూసి ఏం చేయను నేను అందులోకి వెళ్ళి, నా బుర్ర పాడైపోతుంది అని వినపడింది ఒకటి. ఏమిట్రా అని చూస్తే అది అనమాట, అదేంటిది చిక్కుబుక్కు చిక్కుబుక్కు రైలే అది పాట. ఆ పాట వాళ్ళ అబ్బాయి పాడుతూ ఉంటే ఆనందించిన ఆయన ఇప్పుడు అబ్బాయి కోసం ఏడుస్తూ శతకం రాసుకోవాల్సిన క్రమం పట్టింది. అదే పిల్లలకి మీరు చిన్నప్పటి నుంచి పాటలు ఏర్పడి ఎంత అద్భుతమైన పాటలు, చక్క శ్రీ తులసి ప్రియ తులసి పాడుతూ ఉంటే తులసి మీ ఇంటి ముందు నిలబడదా, దేవత రాదా? శ్రీ తులసి ప్రియ తులసి జయముని యవే జయముని యవే
సతము నిన్ను సేవింతుము సత్కృపగన్నవే శ్రీ తులసి ప్రియ తులసి జయమునీయవే జయమునీయవే లక్ష్మీ పార్వతి వాణి అంశల వెలసి లక్ష్మీ పార్వతి వాణి భక్తజనుల పాలించే మహిమనల రుచు శ్రీ తులసి ప్రియ తులసి జయమునీయవే జయమునీయవే కొల్లగ శాఖలు వేసి పెళ్ళుగ దళములు విరిసి కొల్లగ శాఖలు వేసి పెళ్ళుగ దళములు విరిసి సుమధుర పరిమళములతో పెరటి వేల్పు వై వెలసి శ్రీ తులసి ప్రియ తులసి జయమునీయవే జయమునీయవే దళమునకొక విష్ణువుగా విష్ణు తులసివే శ్రీకృష్ణ తులసివే జయకారతి గై కొన్నవే చెప్పండి జయహారతి గై కొన్నవే మంగళ శోభావతి వై శ్రీ తులసి ప్రియ తులసి జయమునీయవే 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 ఎప్పుడో 1949లో రిలీజ్ అయ్యింది గుణసుందరి కథ. అప్పుడు ఏదో సాయి మనోజులు అంటే వాడు తప్ప మనబోటి వాళ్ళం ఎవరో పుట్టేరకం. ఇందులో చాలామంది పుట్టి ఉంటారు కదా. అప్పటి పాటలు ఎంత హాయిగా మన ఇంట్లో అమ్మవారు వచ్చి కూర్చున్నట్టే ఉండేది. వాళ్ళు పాడుతూ ఉంటే రాసిన పాట కానీ గానం కానీ అన్నీ ఏదో తెలియని తాదాత్మ్యాన్ని మనకి కలిగిస్తాయి, ఆనందం కలిగిస్తాయి. వాటిని వింటే ఆనందం మరి. అందువల్ల ఎప్పుడు కీర్తనం చాలా గొప్పది. ఒకటి వినడం, రెండు భగవంతుని పాటలు పాడాలి, ఆయన గుణమును గానం చెయ్యాలి. ఇక మూడవది స్మరణ. తింటున్నా తిరుగుతున్నా హరి నారాయణ వాసుదేవ ముకుంద గోవింద మాధవ కేశవ అని భగవన్ నామాన్ని స్మరించాలి. అంతేగాని అన్నం తింటున్నాసేపు దిక్కుమాలిందనా పెరుగు వెయ్యి, దౌర్భాగ్యాల పాయసం వెయ్యి అనకుండా హరి పాయసం, రామ పాయసం, కృష్ణ పాయసం అంటే అంత మంచిది. నాలుగవది పాద సేవనం, భగవంతుని పాదాలు వత్తాలి. ఇప్పుడే మనకు అనుమానం లక్ష్మీదేవి కంటే ఆయన పాదాలు దొరికాయి, ఆయన పాదసేవ చేయమంటున్నారు. హౌ టు ఫైండ్ విష్ణుస్ పాదాస్ అని అడగండి. విష్ణు పాదాలంటే డైరెక్ట్గా దొరకవు. భగవద్భక్తుల పాదములకు నమస్కరిస్తే భగవత్పాద సేవ చేసినట్టే, గురువుల పాదసేవ చేస్తే భగవంతుని పాద సేవ చేసినట్టే. స్వయంగా శివుడు చెప్పాడు అందరికంటే గొప్పవాడెవడు భక్తుడు. పయోధిఘనమే పయోధికన్నను పయోధి దాల్చిన పృథ్విఘనం మగు, పృథ్విఘనమే పృథ్వికన్నను పృథ్విని దాల్చిన సహస్రఫణియగు శేషుడు ఘనమగు, శేషుడు ఘనమే శేషుని కన్నను శేషముద్రికాలంకృత భాసుర మంజీర ఘలంఘలర వాంకిత మహామహేశ్వరి పార్వతి ఘనమగు, పార్వతి ఘనమే పార్వతినే తన సగముగ దాల్చిన శివుడు ఘనమ్మగు, శివుడు ఘనమ్మే శివుని కన్నను శివుని దాల్చిన భక్తుని మనమది సర్వఘనమ్మగు, శివుని కన్న శివ భక్తుడే ఘనమగు స్వామి కోడల సంగమదేవ. బసవ పురాణంలో మహానుభవుడు బసవేశ్వరుడు చెప్పాడు, దాన్ని తెలుగులో పాల్కురికి సోమనాథుడు అనువాదం చేశాడు. ఇలాగా సముద్రం గొప్పదా, సముద్రం చాలా గొప్పది కదా. అన్నిటికంటే పెద్దది సముద్రం భూమి కంటే, భూమి కంటే ఎక్కువ ఉన్న సముద్రం ఎన్నో జీవులకు నిలయమైన రత్నాకరం కూడా గొప్పదైన భూమి అంత గొప్పది కాదట. సముద్రం కంటే భూమి గొప్పది. ఎందుకని? సముద్రంలో ఉంటూ మనలాంటి ప్రాణులకి ఆలయాలకి ఎన్నింటికో నిలయం కాబట్టి సముద్రం గొప్పదైన దానికంటే గొప్పది భూమి. మళ్ళీ భూమి గొప్పదా? అది గొప్పది కాదు. ఎందుకంటే ఈ భూమి సముద్రంలో మునిగిపోకుండా తన 1000 పడగల మీద నిరంతరం మోస్తూ కాపాడుతున్నవాడెవడు? ఆదిశేషుడు. కాబట్టి పృథ్వీ కన్నా పృథ్వీని దాల్చిన సహస్రఫణి అయిన శేషుడు గొప్పవాడు. ఇప్పుడు మళ్ళీ ఏమన్నారు? శేషుడు గొప్పవాడు కదట. ఎందుకని? ఆదిశేషుడికి భూమిని మోసే శక్తి ఎలా వచ్చింది? ఆదిశేషుడికి ప్రతి 1000 ఏళ్లకి నీరసం వస్తుంది,
అప్పుడు ఒక్కరోజు లీవ్ పుచ్చుకోవాలి ఆయన. ఆయన తలకయ్య ఒడిలిపోతుంది, మనమే పారాయణ చేస్తూ మధ్య మధ్యలో గదిలో పడుకోట్లా. అలాంటిది ఇంత భూమిని మోస్తున్న ఆయనకి మరి విశ్రాంతి కావాలిగా, శక్తి కావాలిగా. ఆ శక్తి కావాల్సి వచ్చిన రోజు ఏం చేస్తాడో తెలుసా, పార్వతి దగ్గరికి వెడతాడు ఆయన. అప్పుడు పార్వతి ఆయన్ని తన ఎడమకాలికి గజ్జ కింద చుట్టుకుంటుందిట. మనందరం కాళ్ళకు నూపురాలు పెట్టుకుంటాం కదా, వెండితోటి బంగారంతోటి చేసిన నూపురముల వల్ల శేషుణ్ణి తన కాలికి ఒక నూపురంగా కట్టుకుని, వాసుకిని మరొక నూపురంగా కట్టుకుని పార్వతి శివుడితో కలిసి తాండవ నృత్యం చేస్తుంది. పార్వతీదేవి కాలికి చేరి గజ్జగా చేరి ఆవిడ నృత్యం చేయటం వల్ల, ఆ నృత్యం చేస్తున్నప్పుడు ఆవిడ శక్తి ఆవిడ పాదాల నుంచి కాళ్ళ దగ్గర ఉన్న ఆదిశేషుడికి వాసుకి చేరి మళ్ళీ ఆదిశేషుడు 1000 ఏళ్ళు మొయ్యగలుగుతాడు భూమిని. కాబట్టి శేషుడి కంటే శేషుడికి మోసే శక్తి ఇస్తున్నటువంటి, తన కాలికి శేషుణ్ణి గజ్జిగా మార్చుకున్నటువంటి మహామహేశ్వరి పార్వతి గొప్పది. అదనమాట ఇందాక చెప్పిన అద్భుతమైన గీతానికి అర్థం, శేషుడు ఘనమే శేషుని కన్నను శేషముద్రికాలంకృత భాసుర మంజీర ఘలంఘలర వాంకిత మహామహేశ్వరి పార్వతి ఘనవదు. ఇప్పుడు చివరికి వచ్చాకేమన్నాడు, పార్వతి ఘనమే ఆవిడ గొప్ప కాదు, పార్వతినే తన సగముగదాల్చిన శివుడు ఘనమ్మగు. పార్వతిని తన శరీరంలో సగభాగంలో పెట్టుకుని అర్ధనారీశ్వరుడు అని ఖ్యాతిగాంచిన శివుడు, పార్వతిని భరిస్తున్నవాడు ఆయన గొప్పవాడు. పోని చివరికి వచ్చాక శివుడెన్న గొప్పవాడా, అబ్బే శివుడు ఘనమ్మే ఆయన గొప్ప కాదట, శివుని కన్నను శివుని దాల్చిన భక్తుని మనమది సర్వఘనమ్మగు. శివుడు కూడా గొప్పవాడు కాదు, ఆ శివుడి కంటే శివుణ్ణి తన మనస్సులో పెట్టుకున్నవాడు భక్తుడు. శివుడు ఎక్కడున్నాడు, ఆలయంలో లేడు, భక్తుడి గుండె అనే గుడిలో ఉంటున్నాడు. భక్తుడు తన గుండెని గుడిగా మార్చుకొని అందులో బంధించాడు గనక శివుణ్ణి, శివుడి కన్నా శివభక్తుడే ఘనమగు. చివరికి శివుని కన్నా శివభక్తుడే ఘనమగు. కాబట్టి చిట్ట చివరికి ఎవరండి అందరికంటే గొప్పవాళ్ళు, భగవంతుని కంటే భగవద్భక్తులు గొప్పవాళ్ళు. ఆ భక్తులు అవ్వాలంటే ఏం చేయాలి, మనం నిరంతరం స్మరణ చెయ్యాలి, శ్రవణం చెయ్యాలి, కీర్తనం, విష్ణోహ స్మరణం, 4వది పాదసేవనం. ఈ పాదసేవనం అన్న చోటే మీకు ఇంత కష్టపడి చెప్పవలసి వచ్చింది. కేవలం భగవంతుడి పాదే సేవే చేయక్కర్లా, భగవద్భక్తులు భగవంతుని కంటే గొప్పవాళ్ళు. ఇప్పుడు మీరేం చేయాలి, భగవద్భక్తులకి సేవ చేయండి. గుడి కనపడినప్పుడల్లా ఏం చేయాలి, తొడవాలి. గుడి బడి అందుకు పెట్టారు గురువుగారు, గుడిని శుభ్రం చేసిన వాడు నిత్యం శ్రీ మహావిష్ణువు పాదములు ఒత్తిన లక్ష్మీదేవి శక్తిని సంపూర్ణముగా పొందుతాడు. కాబట్టి విష్ణు పాద సేవ ఇలా చెయ్యాలి. ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి చెప్పుకుందాం, గుడిని శుభ్రం చెయ్యాలి, గుడి బడి కార్యక్రమంలో పాల్గొవాలి, అది విష్ణు పాద సేవ. గురువుగారి పాదసేవ, గురువుగారికి సంబంధించిన సేవలన్నీ విష్ణు పాద సేవ, భగవద్భక్తుల పాదసేవ విష్ణు పాదసేవ. ఇవన్నీ చేసినవాడు సేవ అనే ఒకనొక భక్తిని పొందినవాడు అవుతాడనమాట. ఆ తర్వాతది అర్చనం. రోజు భగవంతుడి విగ్రహం పెట్టుకుని షోడశోపచారాలతో, ఏమీ లేకపోతే పువ్వులతో, ధూపంతో, దీపంతో, నైవేద్యంతో పూజించండి, ఆయనకు అర్చన చెయ్యండి. ఆ తర్వాత వందనం, అది చాలా తేలిక. నమస్కారం అండి, నమస్కారం అండి, సమగ్ర నమస్కారం అని చేతికి వాటికి అందరికీ భక్తులకి దండం పెట్టండి. మంచి వాళ్ళకి, భక్తులకి, భగవంతుడికి నమస్కరించాలి, భగవద్భక్తులకు నమస్కరించాలి. వాళ్ళు అడ్డమైన వాడికి దండం పెడితే పాపం, ఆయనకి వందన భక్తి కూడా ఇష్టమే. తర్వాత అది దాస్యం. ఇదిగో ఆంజనేయుడు చేసింది దాస్యం. ఒక సేవకుడు కింకరుడి లాగా దగ్గరికి వెళ్ళి ఎప్పుడు ఏం కావాలో చెయ్యాలన్నమాట. విసరమంటే విసరాలి, కట్టిన పట్టుకోమంటే పట్టుకోవాలి, తొడవమంటే తొడవాలి, ఇలా బూజు తొలపమంటే తొలపాలి, గరిటెలు గడిగంటే కడగాలి, కడిగిన గరిటెలు మనతో పాటు ఇంటికి పట్టుకుపోకూడదు. మళ్ళీ గురువుగారి గరిటెలు కడగమంటే వాడు రూమ్లో పెట్టుకుంటూ ఉంటారు చాలామంది, అది ఉపయోగం లేదు, మళ్ళీ పట్టుకొచ్చి గురువుగారికి ఇవ్వాలి. ఇలా ఎప్పటికప్పుడు దాస్యం చెయ్యాలి. ఆ తరువాత అది సఖ్యం, భగవంతుడితో, భగవద్భక్తులతో, భగవత్ కథలతో స్నేహం చెయ్యాలి, అర్జునుడు చేసినట్టుగా. ఆఖరిది ఆత్మనివేదనం, తన సర్వస్వం, తన మనస్సుని భగవంతుడికి అర్పించాలి. ఇది కష్టం లేండి, పైకి అండి కౌలి చెబుతాం, నా సర్వం భగవంతుడిదేనండి, నా సర్వం గురువు గారిదేనండి. మళ్ళీ ఒక్కసారి గాజు అడిగామా, మళ్ళీ కనపడ్డాం. గొలుసు అడిగామా, పులుసులో కనపడ్డా. మళ్ళీ కబుర్లు చెబుతాం కానీ ఆత్మనివేదన చేసేవారు ఎంతమంది ఉంటారు. ఇప్పుడు ఈ 9 భక్తి మార్గాల్లో ఒక్కటి పట్టుకున్నవాడు గొప్పవాడు అవుతాడు, 9 ఉంటే ఇంక వాడంత గొప్పవాడు మరొకడు ఉండడు. శ్రీ విష్ణోశ్రవణే పరీక్షిత భవత్. విష్ణువు యొక్క కథలు విన్నాడు ఎవరు? పరీక్షిత్తు. ఆయన ఏ భక్తిని పట్టుకున్నాడు? శ్రవణ భక్తి. దాంతో ఆయన ముక్తి పొందాడు. ఈ శ్రవణం అన్నది ఆయన పట్టుకున్నాడు అనమాట. వైయాసకి కీర్తనే. వ్యాసుడి కొడుకు సుకుడు ఏం చేశాడు? పొగిడాడు, సంకీర్తన చేశాడు. కథ చెప్పాడు కదా, అందువల్ల ఆయన ముక్తి పొందాడు. ఇప్పుడు చెప్పిన శ్రవణం, కీర్తనం, విష్ణోహ స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనం, ఈ 9 భక్తులు ఎవరెవరు పట్టుకున్నారో చెబుతున్నా అన్నమాట. శ్రీ విష్ణోశ్రవణే పరీక్షిత భవత్, వైయాసకి కీర్తనే, ప్రహ్లాద స్మరణే. ప్రహ్లాదుడు ఏం చేశాడు? స్మరించాడు. తింటున్నా తిరుగుతున్నా స్మరించాడు. తదంగిరి భజనే లక్ష్మీ. ఎప్పుడు లక్ష్మీదేవి పాదాలని పూజించింది, సేవించింది, ఆవిడ ముక్తి పొందింది. పృథు పూజనే. పృథు చక్రవర్తి పూజ చేశాడనమాట. అక్రూర స్తవనే. అక్రూరుడు స్తవం చేశాడు. ఆయన భగవంతుణ్ణి భక్తి శ్రద్ధలతో స్తుతించాడు. కాబట్టి అక్రూరుడి స్తవం మనకి చెప్పుకోవడానికి ఏమి సరే సమయం అక్కడుందండి. ఇవాడు అప్పుడే 5వ రోజు అయిపోతుంది. ఇంకా ఎవరు ప్రహ్లాద చరిత్ర అవ్వలేదు. నేను నిజంగా ప్రహ్లాద చరిత్ర చెప్తే 7 రోజులు అడుగుతుంది ప్రహ్లాద చరిత్రకి. కాబట్టి అది కూడా చాలా కష్టమే. దాస్యే కపి కపిపతిర్. దాస్యే కపిపతి. ఆంజనేయ స్వామి వారు ఏం చేశాడు? దాస్యం చేశాడు, సేవ చేశాడు. సఖ్యేర్జున. అర్జునుడు ఏం చేశాడు? స్నేహం చేశాడు. వీళ్ళంతా ఒక్కొక్కడు ఒక్కొక్కటి చేశారు. కానీ అందరికంటే చిట్ట చివర ఒక ఆయన పెట్టారు. ఎందుకో తెలుసా? ఆయన భక్తి లాంటి భక్తి ఉండదు కనుక. సర్వస్యాత్మ నివేదనే బలిరభూత్ కైవల్యమేషాం పదం. వచ్చిన వాడు విష్ణువని తెలిసిన సర్వము సమర్పణ చేసి, ఆత్మ సమర్పణ చేసి తన శరీరం కూడా భగవంతునికి ఇచ్చాడు. శరీరం, ధనము, సమస్తము భగవంతునికి అర్పణ చేసి, ఆత్మనివేదన చేసి బలిచక్రవర్తి మోక్షం పొందాడు. ఈ విధంగా అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క మార్గంలో వెళ్ళారు. నాన్న, ఈ 9 భక్తి మార్గాల్లో ఒక్కటి పట్టుకుంటే మంచిది అని నాకు అనిపిస్తుంది అనగానే, మొదటిసారి కదా, మొదటిసారి నవ్వు వచ్చిందిలేండి. చిరునవ్వు నవ్వాడు ఆయన. భలేగా ఉందిరా ఇది, ఇది ఎవరు చెప్పారా? ఆయన చిన్నపిల్లలు స్కూల్ నుంచి మొట్టమొదటి రోజు వచ్చినప్పుడు బూతులు మాట్లాడితే తల్లిదండ్రులు పెద్దగా బాధపడరు, భలే నేర్చుకున్నాడండి వీడు అంటారు. తర్వాత తర్వాత బాత్ బాత్తమే బూతు హై అన్నట్టయితే మాత్రం చికాక్ కానీ. అందుకని నవ్వుతూ ఎట్టాడిన అట్టాడుదు రిట్టిట్టలి పలుక నెరుగరి తరుల శిశువులు దట్టించి ఎవ్వరేనియు పట్టించిరో బాలకునకు పరపక్షంబుల్. పిల్లలకేముంది, ఎవరు ఎలా పలికిస్తే అలా పలుకుతారు, చిలకలు లాంటి వాళ్ళు. కాబట్టి పిల్లల తప్పు కాదు, ఈ పిల్లలకి ఇవి నేర్పినవాడి తప్పు. ఎవరో మా అబ్బాయికి ఈ లేనిపోని మా శత్రుపక్షానికి సంబంధించిన మాటలు చెప్పారు అనుకుని నవ్వాడు ఆయన. నవ్విన తర్వాత ఏం చేశాడు తెలుసుకోవాలిగా. మళ్ళీ ఈవినింగ్ దాకా ఆక తప్పదు, ఎందుకంటే ఈ పూట మీ అందరికీ చాలా పెద్ద కార్యక్రమం ఉన్నది, వీళ్ళు ఎప్పటికీ ఉండదుడుతున్నారు ఇవాళ. అందుకనే 10:35 ఆపుతున్నాం. పితృ కార్యక్రమాలన్నీ ఈరోజే కార్యక్రమాలు చేసుకుంటున్నారు వాళ్ళంతాను. చక్కిన వాళ్ళంతా కూడా హాయిగా మీ వీలుని బట్టి ఏదైనా దేవాలయ దర్శనమో లేదా మరి ఏదైనా పవిత్రమైన భజనయో ఇంకోటో చెయ్యండి. హారతి ఇచ్చేయండి బాబు. రమ్మతే యమునా పులినవనే, రమ్మతే యమునా పులినవనే, రమ్మతే యమునా పులినవనే, రమ్మతే యమునా పులినవనే. విజయీ మురారి రఘునా, విజయీ మురారి రఘునా, విజయీ మురారి రఘునా, విజయీ
మురారి రఘునా విజయీ, మురారి రఘునా విజయీ, మురారి రఘునా విజయీ, మురారి అధునా విజయీ, మురారి రఘునా రమతే యమునా పులినవనే. సముదిత మదనే రమణీ వదనే, సముదిత మదనే రమణీ వదనే, సముదిత మదనే రమణీ వదనే, చుంబన వళితాధరే, చుంబన వళితాధరే, మృగమద తిలకం లిఖతి సపులకం, మృగమద తిలకం లిఖతి సపులకం, మృగమివ రజనీకరే, మృగమివ రజనీకరే రమతే యమునా పులినవనే, రమతే ఇహరస భణనే కృతహరి గుణనే, ఇహరస భణనే కృతహరి గుణనే, కవి నృప జయ దేవకే, కలియుగ చరితం నవసతు దురితం, కలియుగ చరితం నవసతు దురితం, కవి నృప జయ దేవకే, కవి నృప జయ దేవకే రమతే యమునా పులినవనే, రమతే యమునా పులినవనే, రమతే యమునా.
గోవింద. ఇందాక ఆవిడ ఈ పీలు రాగంలోనే పాడారు. ఆవిడ పేరెంట్ మర్చిపోయిన కాంతారావు గారి భార్య అది. కన్నడంలో కర్ణాటక రాగంలో ఏమంటారో తెలియదు, కానీ హిందుస్థానీలో దీన్ని పీలు అంటారు. ఆ రాగంతో పాడడం వల్ల నాకు కూడా ముచ్చట కలిగి అదే రాగం మీకు కూడా వినిపించాలని కోరిక కలిగింది. కొంచెం క్లిష్టం ఈ పాట పాడడం, చాలా తక్కువగా పాడగలుగుతారు, ఎంతోమంది పాడలేరు దీన్ని, కానీ చాలా ముచ్చటైన అందమైన పాట అన్నమాట ఇది. నేను ఒకసారి కట్ చేసి లైవ్ ఆపి అంటే మన వాళ్ళకే వినపడడం కోసం, అందరికీ ఎందుకు చెప్పడం, ఒకసారి ఆపి కొన్ని పాటలు మీరు నేర్చుకోవడం కోసం.